पश्यामि सिद्धिर्भवतु मे सदा पद्मपत्र विशालाक्षी पद्मकेसरिवर्णनी नित्यं पद्मां लवां देवी सा मां पातु सरस्वती शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये वाल्मीकेर्मुनिसिंहस्य कवितावनचारिणः शृण्वन् रामकथानादम् को नयाति परां गतिम् कूजन्तम् राम रामेति मधुरम् मधुराक्षरम् आरुह्य कविता शाखाम् वन्दे वाल्मीकिकोकिलम् భారతీయ తత్వశాస్త్రం. ఈ తత్వశాస్త్రాన్ని పురాణాల్లోనూ ఉపనిషత్తుల్లోనూ ప్రదర్శనం చేయడం జరిగింది. మానవుని నిర్వచించి మానవుని మాధవుడిగా నిరూపించే శాస్త్రం తత్వశాస్త్రం. జీవితం యొక్క రహస్యాన్ని స్వస్వరూపాన్ని అనుభూతం చేసే శాస్త్రం తత్వశాస్త్రం. అటువంటి శాస్త్రాన్ని మానవుడు తప్పనిసరిగా పరిశీలించాలి. అటువంటి భారతీయ తత్వశాస్త్రం అనేక గ్రంథాల్లో చెప్పబడింది. యోగ వాసిష్టం అనేటువంటి ఒకనక గ్రంథం, దీనికి వాల్మీకి మొట్టమొదట రామాయణం కథా రామాయణం విరచించిన తరువాత ఒకనక సందర్భంగా మహారామాయణము అనే మరొక గ్రంథాన్ని రచించడం జరిగింది. ఈ మహారామాయణము అనేది ఏ సందర్భంలో వచ్చింది, మన కథాముఖంగా రాబోతోంది. ఈ మహారామాయణం రామచంద్రమూర్తికి సద్గురువులైన వశిష్ఠ మహర్షికి మధ్యలో జరిగిన ఒకనక సంభాషణ. ఆ సంభాషణ భారతీయ తత్వశాస్త్ర మూల విశేషాలన్నీ నిర్వచిస్తూ వస్తాయి. దృష్టాంతాన్ని అనేక శబ్దాలు కాలక్రమేణ సరైన అర్థంతో కాకుండా మరొక అర్థంతో సంభాషించుకోవడం జరుగుతూ ఉన్నది. అటువంటి శబ్దముల యొక్క ప్రథమ ఉద్దేశం ఈ గ్రంథంలో సుస్పష్టమవుతుంది. మోక్షము అనేటువంటి ఒకనక స్థితి సామాన్యంగా ప్రపంచంలో ఒక ప్రచారం, మోక్షం చాలా కష్టం, జన్మరాహిత్యం చాలా కష్టం, తత్వశాస్త్రం చాలా కష్టం. ఇది మామూలుగా ప్రపంచంలో ప్రతి ఒక్కరికి అనేకులకు ఉండేటువంటి అభిప్రాయం. ఎప్పుడైతే మనం గురువు దగ్గరకో సత్శాస్త్రానికో సమీపిస్తామో ఇవన్నీ ఎందుకు సులభమో ఆ గ్రంథాలు చెప్తాయి, లేక గురువులు చెప్తారు. తత్వశాస్త్రము అంటే తత్వం, నీవు ఆ పరమాత్మవే అయి ఉన్నావు, పరమాత్మవే అయి ఉన్నావు అని నిరూపించే గ్రంథం. అంటే నేను పరమాత్మన ఎట్లా అవుతాను, గురువు దగ్గరికి వెళ్తే ఎందుకు పరమాత్మ సుస్పష్టం చేస్తారు. ఇటువంటి గ్రంథాల్లో ఎంతో కష్టం అనుకున్నటువంటి కొన్ని కొన్ని పరాకాష్ఠలు ఎంత సులభమో నేర్పుతాయి. జన్మరాహిత్యము, పరమాత్మ, జీవన్ముక్తి, మోక్షము, ఇటువంటి విశేషాలు మొట్టమొదటగా కొన్ని రెండు మూడు విషయాలు మనం చెప్పుకుని గ్రంథ విషయాలకు వెళ్దాం. ఈ గ్రంథం నిరూపించబోయే విశేషాలు, జన్మరాహిత్యము అంటే ఈ పుట్టుక లేకపోవడం, ఈ శరీరం లేకపోవడము ఇట్లా అనుకుంటూ ఉంటాం. కానీ వాస్తవానికి జన్మరాహిత్యం అనేది ఏ ఉద్దేశంతో వాడాను అంటే, మిత్రమా, నీవు ఈ దేహం రాకముందున్నావు, దేహం వచ్చిన తర్వాత ఉన్నావు, దేహం తర్వాత ఉన్నావు, దేహం పోయిన తర్వాత నువ్వు ఉన్నావు. దేహానికి నీకు ఉన్న సంబంధం నాకు నా చొక్కాకి ఉన్న సంబంధం వంటిది. దేహానికి ముందే ఉన్నవాడు, దేహానికి తర్వాత ఉన్నవాడు దేహం విషయంలో ఎలా బతుకుతాడు? ఎవరైతే దేహానికి నేను ముందే ఉన్నాను తర్వాత ఉంటాను అనేది బుద్ధితో నిర్దిష్టంగా కన్విన్స్ అవుతారో, ఆ కన్విక్షన్ స్టేట్ని బట్టి వారికి జన్మరాహిత్యం పొందారు అట. అంతేగాని దేహం రావడం వల్ల ఎవరూ మనకు జన్మ అనే బంధం ఉండదు, దేహం పోవడం వల్ల ఆ బంధం పోయేది కాదు. దేహానికి మనకు ఉన్న సంబంధాన్ని సమన్వయించుకోవడంలో ఉన్న విశేషం గ్రంథం. జన్మరాహిత్యం ఎంత సులభమో ఎవరికైనా సాధ్యం. అసలు పరమాత్మ అన్నారు. పరమాత్మ అంటే ఎవరు? శివుడా, విష్ణువా, అల్లానా, యెహోవానా, ఇంకెవరు? శాస్త్రం కొత్త రకంగా నిరూపిస్తుంది. నన్న పరమాత్మ వెనువే తత్వం. నేను పరమాత్మను ఎలా అవుతాను? ఈ గ్రంథం చాలా సైంటిఫిక్ గా పరం అంటే ఆవల, పరం ఏమి కావాలా? ఈ కనపడే జగత్ కావాల. పరమాత్మ ఇహాత్మ మనకు సంబంధించి సహజ సత్యం ఒకటి ఉన్నది. ఈ జీవితము, ఈ సంఘటనలు, సందర్భాలు, ఇవన్నీ సందర్భ సత్యం. సహజ సత్యం పరమాత్మ స్వరూపం, సందర్భ సత్యం జీవాత్మ స్వరూపం. ఒక నాటకం వేసేవాడు నాటకంలోని పాత్ర లక్షణాలుగా మారాడు కదా. అతను నాటకాన్ని ప్రారంభించక ముందు ఏ వ్యక్తి అయి ఉన్నాడో నాటకం సందర్భంలోనూ ఆ వ్యక్తి అయి ఉన్నాడు కదా. ఆ నాటకంలో అతని పాత్ర అయిపోయి స్టేజ్ దిగిన తర్వాత కూడా అతను అతనుగానే ఉంటాడు కదా. అతను అతనుగా ఉండేదాన్ని పరమాత్మ అన్నారు. ఈ నాటకంలోని అతని పాత్రని జీవాత్మ అన్నారు. ఈ ప్రపంచం అంతా ఒక నాటకం అనుకుంటే, ఈ నాటకంలో మనం 70 ఏళ్ళు 90 ఏళ్ళు మనం ఏ పాత్ర వహిస్తున్నామో అది పాత్ర మాత్రమే. మనకు దానికి ఉన్నది పాత్ర, నేను నేను నివర్తించే పాత్ర. కనుక పాత్ర లక్షణాలు నావి కావు, నా లక్షణాలు పాత్రవి కావు. నా లక్షణాలు పరమాత్మతత్వం, పాత్ర లక్షణాలు జీవాత్మతత్వం. జీవాత్మను నేనే, పరమాత్మను నేనే. నాటకంలో పాత్రగా కనిపిస్తున్నది నేనే, ఆ పాత్ర నిర్వర్తిస్తున్న నేనైనా నేను. ఇక్కడ రెండు నేను. పరమాత్మ అంటే మన స్వస్వరూపం, జీవాత్మ అంటే సందర్భ స్వరూపం. ఈ విధంగా అనేక విషయాలు చాలా నిర్దిష్టంగా సుస్పష్టంగా ఈ గ్రంథం మనకు ముందుకు తీసుకొస్తుంది. పునర్జన్మ అంటాం, పునర్జన్మ ఉన్నదా లేదా. ఈ గ్రంథం కొత్త విశేషం చెప్తుంది. స్వప్నంలో ఒకళ్ళతో ఒక సంబంధం ఏర్పడింది. ఒక స్నేహితుడు, మనం స్వప్నంలో నడిచి వెళ్తున్నాం, అతనితో ఏవో అనుభూతులు, స్నేహభావాలు, ఈ రోజు మెలకు వచ్చింది. ఇప్పుడు ఆ స్నేహితుడు ఏమయ్యాడు? ఆ స్వప్నంతో ఎండ్ అయిపోయింది కదా. మళ్ళీ ఇవాళ రాత్రి స్వప్నంలో అతనే అవుతాడు. అతను కాదు, మరో మరొక ఇంకో సంఘటన ఏర్పడుతుంది, మరికొన్ని సంబంధాలు ఏర్పడతాయి. స్వప్నంలో నేను చూసేదంతా నా స్వరూపమే కదా. అయితే ఒక్కొక్క స్వప్నంలో ఒక్కొక్క సంఘటన, ఒక్కొక్క సంబంధం. ఆ స్వప్న సమయంలో అవన్నీ నిజం అనిపించినా వాస్తవానికి అది నిజం కాదు అని తెలారిందో తెలిసిపోతుంది. అట్లాగే మనకి ప్రపంచంలో ఉండే మనతో మనకు ఏర్పడుతున్నటువంటి సర్వ సంబంధాలు, అనుబంధాలు, బాంధవ్యాలు, సుఖాలు, దుఃఖాలు, ఇవన్నీ కూడా స్వప్నంలోని నేను యొక్క అనుభూతి, నేనుకు చెందిన అనుభవాలు. నా స్వప్నము నాదైన నేను పరమాత్మ, స్వప్నములోని నేను జీవాత్మ అని ఈ గ్రంథం జీవాత్మ పరమాత్మ నువ్వేనయ్యా అని స్పష్టమే నిర్దిష్టంగా నిరూపిస్తుంది. అలాగే ఈ కనపడే జగత్తు నీ రూపమే. స్వప్నంలో రకరకాల మనుషులు కనిపించవచ్చు కాక, కానీ అవన్నీ స్వప్న ద్రష్ట యొక్క ఊహ భావాలే కదా. అలాగే జాగృతులు కూడా మనకు జీవితంలో కనిపించేవన్నీ మన యొక్క ఊహ భావాలే, తదితర సర్వరూపాలుగా ప్రత్యక్ష రూపంగా కనిపిస్తున్నాయి. కనుక ఇవన్నీ నా స్వరూపమే అనే ఒక అనక ఆత్మానంద స్థితికి అప్పుడు ఏర్పడే ఇదంతా నా స్వరూపమే అని అనుభూతం అవుతున్నప్పుడు ఏర్పడే ఆనందం ఆత్మ ఆనందం భారతీయ తత్వశాస్త్రం మనకు అనుభూతం చేస్తుంది. అది యుక్తియుక్తంగా గ్రంథస్థం చేసినటువంటి యోగ వాసిష్టం అధ్యాత్మ శాస్త్రంలో ఒక మహత్తరమైనటువంటి గ్రంథం. ఆ గ్రంథంలోని విశేషాలు మనం ఈ సందర్భంలో కొన్ని చెప్పుకోబోతున్నాం.
ఈ గ్రంథ ప్రారంభం ఈ కర్మ మార్గము, జ్ఞాన మార్గము, ఈ ఉభయ మార్గముల్లో ఏది అత్యంత అనుసరణీయం అనేటువంటి కాన్సెప్ట్ తో ప్రారంభమవుతుంది. ఎందుచేతనంటే కర్మ మార్గాన్ని, జ్ఞాన మార్గాన్ని రెండు ప్రసాదించేటువంటి శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని ఈ గ్రంథ విషయాలు ముందుకు సాగుతూ ఉంటాయి. కాబట్టి పరిచయం పూర్వకంగా ఈ కర్మ మార్గం, జ్ఞాన మార్గం అనేటువంటి విశేషాన్ని ముందుగా విశ్లేషించడం జరిగింది. ఇప్పుడు ఒక సందర్భంలో పూర్వం ఒకనకప్పుడు సుతీక్ష్ణుడు అనేటువంటి ఒక విద్యా కోవిదుడు ఉండేవారు. ఆ సుతీక్ష్ణుడికి ఒక అనుమానం వచ్చింది, జ్ఞాన మార్గం గొప్పదా లేక కర్మ మార్గం గొప్పదా అనేటువంటి అనుమానం వచ్చింది. అప్పుడప్పుడు అందరికీ వస్తున్నదే. కొంచెం ముందుకు వెళ్తే ఈ రెండింటిలోని ఏకత్వం కనబడుతుంది అనుకోండి. ఇప్పుడు ఈ సుతీక్ష్ణుడు అనేటువంటి బ్రాహ్మణునికి గొప్ప తపస్సు చేస్తూ తన సాధనను కొనసాగిస్తూ ఉండగా ఈ సంశయమే వచ్చింది. ఏమిటి, కర్మ మార్గమా జ్ఞాన మార్గమా, ఈ రెండింటిలో ఏది ఉత్తమం? ఒక అభ్యాసం ఏమంటే, ఏదైనా అనుమానం వస్తే మహనీయులను సమీపించాలి, అంతేకాని ఆ అనుమానాలు లోపలే పెట్టుకుని ఏం చేద్దాంలే చూద్దాంలే అప్పుడు వెళ్దాంలే ఎవరిని మాత్రం ఏం నమ్మచ్చు అంటూ కూర్చోకూడదు. ముముక్షు ఎప్పుడు తిరిగిగా కూర్చోడు, తనకు వచ్చిన అనుమానాన్ని మహనీయుల సమక్షంలో ప్రకటించి దాన్ని నివృత్తి చేసుకుంటాడు. యోగ సన్యస్త కర్మాణం జ్ఞాన చిన్న సంశయ, జ్ఞానంతో సంశయాలు తొలగించుకోవాలా, లేకపోతే అధ్యాత్మ మార్గంలో అడుగులు ముందుకు వేయలేవు. మన సుతీక్ష్ణుడు చాలా తెలివిగలవాడు కాబట్టి, పట్టుదల గలవాడు కాబట్టి తనకు వచ్చిన సంశయాన్ని మనసులో పెట్టుకుని కూర్చోలా. మరి ఏం చేశాడు, తన గురువు గారైనటువంటి అగస్త్య మునీశ్వరుల వారిని సమీపించాడు. సమీపించి ఒకనక ప్రశ్న వేశారు, సుతీక్ష్ణో బ్రాహ్మణ కశ్చిత్ సంశయ ఆకృష్ట మానస అగస్తేర ఆశ్రమం గత్వా మునిం ప్రత్యక్ష సాదరం. వారికి సాష్టాంగ నమస్కారం చేసి ఈ సుతీక్ష్ణుడు గురువు గారైనటువంటి అగస్త్య మునిని ప్రశ్నిస్తున్నారు. భగవన్ ధర్మతత్వజ్ఞ, హే భగవాన్, హే సర్వధర్మ రహస్యాలు తెలిసిన మహానుభావ, సర్వశాస్త్ర వినిశ్చిత, సర్వశాస్త్రముల సారాన్ని గ్రహించిన ఓ మునీశ్వర, సంశయో అస్తి మహాన్ ఏకం త్వమేతం కృపయా వద. అయ్యా, ఒక గొప్ప సందేహం వచ్చింది స్వామి, ఈ సందేహాన్ని తొలగించగలిగినటువంటి మహానుభావులు మీరు కాబట్టి నాపై కృప వర్షింపజేస్తూ ఆ సందేహాన్ని తొలగించండి అని అడిగారు. ఆయన సుతీక్ష్ణ అడుగునైనా నీ సందేహం ఏమిటో? అప్పుడు సుతీక్ష్ణుడు ప్రశ్నిస్తున్నారు, మోక్షస్య కారణం కర్మ జ్ఞానం వా మోక్ష సాధనం? జీవుడు మోక్షం సంపాదించాలి, ఈ సంసారము అనేటువంటి బంధాన్ని నుంచి విముక్తుడు కావాలి, పరమానందానికి అర్హుడు కావాలి, అది కదా జీవిత ఆశయం. అటువంటి జీవిత ఆశయంలో శాస్త్రాలు మార్గాలు చెప్తున్నాయి, ఆ మార్గాలు చాలా రకాలుగా ఉంటున్నాయి. అటువంటి మార్గాలలో కర్మ మార్గం జ్ఞాన మార్గం రెండు చెప్తున్నాయి కదా శాస్త్రాలు. ఇప్పుడు నాకు వచ్చిన అనుమానం ఏమంటే, మోక్షానికి అసలు కారణం ఏమిటి? సహకారి కారణం, అసలు కారణం రెండు ఉంటాయండి. సహకారి కారణం ముఖ్య కారణం ద్వారా ఒకటి సాధిస్తాం. సహకారి కారణం ముఖ్య కారణానికి సపోర్టు, ముఖ్య కారణం వల్ల వస్తువు లభిస్తుంది. కనుక ఇప్పుడు నాకు మోక్షం లభించాలి అంటే కర్మ మార్గం, సహకారి కారణం, జ్ఞానము ముఖ్య కారణం, తద్వారా మోక్షం వస్తుందా? లేక జ్ఞానం సహకారి కారణం, తద్వారా కర్మ యోగము ముఖ్య కారణం, తద్వారా లభిస్తుందా? సో కర్మ చేయటం వల్ల మోక్షం త్వరగా లభిస్తుందా, లేక జ్ఞాన మార్గంలో మోక్షం త్వరగా లభిస్తుందా? ఉభయం వా, లేదా ఈ రెండు కూడానా? ఇజ్ ఇట్ నెసెసరీ దట్ బోత్ హ్యావ్ టు బి ప్రాక్టైజ్డ్? వినిశ్చత్య ఏకం కథయ కారణం. స్వామి, రెండు అనేసరికి నాకు కొంచెం రెండిట్లో వర్కౌట్ చేయవలసి వస్తుంది, కనుక ఈ రెండిట్లో ఏ ఒకటియో ముఖ్య కారణమో అది నాకు చెప్పండి. ఆ ముఖ్య కారణాన్ని పెట్టుకుంటా, సహకార కారణాన్ని సెకండరీగా పెట్టుకుని ముఖ్య కారణాన్ని పెట్టుకుంటా. అందుచేత మోక్ష మార్గంలో నాకు సులభంగా మోక్షం లభిస్తుందా, లేక కర్మ మార్గంలో నాకు మోక్షం లభిస్తుందా? ఏది సులభ మార్గం, ఏది మెయిన్ మార్గం, ఏది జస్ట్ సపోర్టివ్, ఆ విషయం నాకు తెలియజేయండి అని అగస్త్య మహర్షిని అభ్యర్థించారు ఈ సుతీక్ష్ణుడు అని ఆయన. అప్పుడు అగస్త్య మహర్షి అంటున్నారు, నాయన సుతీక్ష్ణ, ఉభాభ్యాం ఏవ పక్షాభ్యాం యదాఖే పక్షిణాం గతి. ఆకాశంలో పక్షి ఎగురుతోంది, ఇప్పుడు ఆ పక్షి ఒక రెక్కతో ఎగురుతోందా, రెండు రెక్కలతో సహాయంతో ఎగురుతోందా? అదేమిటి స్వామి, ఆకాశంలో పక్షికి రెండు రెక్కలు ఉండాలి కదా, రెండు రెక్కలతోనే ఎగురుతుంది, ఒక్క రెక్క ఉన్నది ఆకాశంలో ఎలా ఎగరగలుగుతుంది? కనుక ఆ పక్షి ఎగరాలి అంటే రెండు రెక్కలు కావాల్సి వస్తుంది స్వామి. నాయన సుతీక్ష్ణ, అదేవిధంగా తథైవ జ్ఞాన కర్మాభ్యాం జాయతే పరమం పదం. జ్ఞానము కర్మ ఈ రెండు కూడా రెండు రెక్కల వల్లే ఉపయోగించుకుని ఈ ముముక్షువు, ఈ సాధకుడు, ఈ జీవుడు మోక్షాన్ని సంపాదించడం జరుగుతోందయ్యా. కాబట్టి పక్షికి ఏ విధంగా రెండు రెక్కలు ఆకాశంలో ఎగరడానికి అవసరమో, మోక్ష ఆకాశంలో విహరించడానికి జ్ఞానము కర్మ రెండు కూడా రెండు రెక్కల వలె అవసరమయ్యా. ఎందుకనంటే కేవల కర్మణో జ్ఞానాన్ నహి మోక్షో అభిజాయతే, కేవలం కర్మ వలన గాని కేవలం జ్ఞానం వలన గాని మోక్షము లభించదయ్యా. జ్ఞానం వల్ల ఉత్తమ కర్మ చేసేటువంటి మానసిక వికాసం ఏర్పడుతుంది. ఉత్తమ కర్మ వల్ల జ్ఞానానికి జీవుడు అర్హుడవుతాడు. ఈ విధంగా ఒక కర్మ వల్లనో ఒక జ్ఞానం వల్లనో ఎవరూ కూడా మోక్షాన్ని సంపాదించలేరయ్యా. జ్ఞానము కర్మ రెండింటినీ అటే టైం అప్లై చేయాలి. కింతు ఉభాభ్యాం భవేత్ మోక్షం సాధనం తో ఉభయం విదుహు. అందుకనే వేదము వేదాంతము రెండు చెప్పబడ్డాయి, రెండు అత్యంత ఆవశ్యకమై ఉన్నాయి. మోక్ష మార్గంలో కర్మ జ్ఞానము రెండు ఉత్తమ సాధనలేనయ్యా. రెండు ఒకేసారి ఉపయోగించాలయ్యా. ఒకటి తర్వాత ఒకటి ఉపయోగించడం అనేది కుదిరేది కాదు. పక్షి ఒక రెక్క ఉపయోగించిన తర్వాత ఆఫ్టర్ సమ్ టైం ఇంకో రెక్క ఉపయోగిస్తుందా? ఒక రెక్క మెయిన్, రెండో రెక్క సెకండరీ అనుకుంటుందా? రెండు అటే టైం ఉపయోగించుకుంటూ ఆకాశంలో విహరిస్తోంది. అలాగే ముముక్షువు కూడా మోక్ష ఆకాశంలో విహరించాలి అంటే జ్ఞానము భక్తి రెండు రెండు రెక్కలుగా ఉపయోగించుకుని మోక్షాకాశంలో విహరించాలయ్యా. అస్మిన్ అర్థే పురా వృత్తిం ఇతిహాసం వదామితే, ఈ అర్థాన్ని సుస్పష్టం చేస్తున్నటువంటి పూర్వ ఇతిహాసం ఒకటి ఉన్నదయ్యా. ఆ ఇతిహాసాన్ని నీకు చెప్పడం నీకు చెప్తాను, అది విని ఈ విషయం సుస్పష్టంగా నిర్దిష్టంగా అర్థం చేసుకోగలవు. నేను శ్రద్ధగా విను అంటే అప్పుడు సుతీక్ష్ణుడు పద్మాసనం వేసుకుని గురువు గారి సమక్షంలో అత్యంత శ్రద్ధతో గురువు గారైనటువంటి అగస్త్య ముని ముందు వారు చెప్తున్నటువంటి వాక్యాలు ఆ యొక్క ఇతిహాసం వినటం ప్రారంభించారు. ఆ ఇతిహాసం చెప్తున్నాను వినవయ్యా. పూర్వకాలంలో అగ్నివేశ్యముడు అనేటువంటి ఒక మునిపుత్రుడు ఉన్నాడయ్యా. అగ్నివేశ్యుడు వారి తండ్రి గారు అయినటువంటి కారుణ్యుడు అనే వారి దగ్గర అనుజ్ఞ తీసుకుని చక్కగా విద్యా అర్జనం ప్రారంభించాడు. విద్య ఉపాసించాడు, చక్కగా సర్వ విద్యలు నేర్చుకున్నాడు. ఆ కాలంలో 7 సంవత్సరాలు పట్టేది విద్య. అందులో వేద వేదాంగాలతో సహా సర్వ విషయాలు నేర్చుకోవటానికి 7 ఇయర్స్ పట్టి ఉండేది. చక్కగా గురువుల దగ్గరికి వెళ్లి తండ్రి అనుజ్ఞ ప్రకారం విద్య నేర్చుకున్నారు, వెనక్కి తిరిగి వచ్చేశారు. అగ్నివేశ్య పుత్రోభూత్ వేద వేదాంగ పారగ, వేద వేదాంగములు పఠించాడు, శాస్త్రాలు అభ్యసించారు, గురుకుల అధ్యయనం ముగిసింది, ఇంటికి వచ్చేశారు ఈ అగ్నివేశ్యుడు అని ఆయన. ప్రస్తావ కర్మ కృత్తూష్ణీ సంశయానో గృహే తదా, ఇంటికి వచ్చేసిన తర్వాత ఈ అగ్నివేశ్యుడు కర్మకాండ జ్ఞానకాండ విషయంలో కర్మ మార్గమా జ్ఞాన మార్గమా, శాస్త్రాలు కర్మలు చేయమంటున్నాయి కానీ జ్ఞానం ముఖ్యం కదా, అందుకే నాకు కర్మలు చేయకుండా ఇటు జ్ఞానం గురించి ఏం చేయాలో అర్థం కాకుండా తూష్ణీ భావం వహించి ఊరికి అటు ఇటు తిరుగుతూ ఉండేవాడు. ఆ పిల్లవాడి పేరు కారుణ్యుడండి, ఆ తండ్రి పేరు అగ్నివేశ్యుడండి, క్షమించాలి. ఇప్పుడు ఈ కారుణ్యుడు చక్కగా ఆశ్రమంలో చదువుకుని వెనక్కి వచ్చి ఇంట్లో విశ్రాంతి తీసుకుంటూ బజార్లో అటు ఇటు తిరుగుతూ కర్మని నివర్తించడం వల్ల మోక్షం రాదేమో, జ్ఞానం ఎట్లా లభిస్తుంది అని ఉభయములు ఆలోచించి చివరికి రెండు వదిలేసి తావత్ కర్మ కృత్తూష్ణీం సంశయానో గృహే తదా, ఏమీ చేయకుండా ఊరికే అలా కాలాన్ని వెళ్ళబుచ్చుతూ అటు ఇటు తిరుగుతూ ఇంటికి వస్తూ ఉండేవాడు. ఇది గమనించినటువంటి అగ్నివేశ్యుడు తండ్రి అండి, ఈ పిల్లవాడి పేరు కారుణ్యుడి. కిమే తత్ పుత్ర పురుషే పాలనం స్వకర్మణ, ఒక రోజు ఏం చేశారు వాళ్ళు కారుణ్యుణ్ణి తన కుమారుణ్ణి పిలిచారు అగ్నివేశ్యుడు వారు. పుత్ర నువ్వేమయ్యా నీ స్వకర్మను వదిలేసి బజార్ నుండి తిరుగుతున్నావేంటయ్యా? నీకు మన కుటుంబ వ్యవస్థను అనుసరించి అగ్ని కార్యము, ఉపాసనా కార్యము నియమించబడింది కదా, ఆ దైనందిక కార్యక్రమం దేవోపాసనలు నువ్వు నిర్వర్తించడం లేదే. ఊరికే కర్మలు వదిలేసి తిరుగుతున్నావే. అకర్మ నిరతసిద్ధిం కథం ప్రాప్యసి తద్వదా. మానవ జన్మ మాత్రమైన అవకాశం కదా, నువ్వు కర్మ నిరతుడే కాకుండా సిద్ధిని ఎలా పొందుతావు? కర్మను అస్మాన్ నివృత్తే కిం కారణం తం నివేద్యతాం. నీవు ఏ కారణం చేత ఈ దైనందిక ఉపాసనా కార్యక్రమాలు వదిలేశావు? సంధ్యావందనం, ధ్యానం, దైవోపాసన ఇటువంటి మన గృహంలో నియమించబడినటువంటి దైనందిక ఉపాసనా కార్యక్రమాలు వదిలేసి నీవు ఏ కారణం చేత నిష్కారణంగా అలా అలా తిరుగుతూ వస్తున్నావు? ఆ విషయం చెప్పబోయా. అప్పుడు కారుణ్యుడు కుమారుడు చెప్తున్నాడండి తండ్రి గారికి, నాన్నగారు, నేను 7 ఏళ్ళు చక్కగా ఆశ్రమంలో పఠించాను. వేద వేదాంగ ఉపనిషత్ ఇత్యాది అనేక విశేషాలు గురువుల వద్ద విన్నాను. వారు చెప్పిన మార్గంలో శాస్త్ర ప్రవచనాలు పరిశీలించాను. ఇప్పుడు ఇంటికి వచ్చాను. ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళా ఈ గృహస్థాశ్రమంలో ప్రవేశించిన తర్వాత నాకు ఏమి చెయ్యాలి అన్న దానిలో కించిత అనుమానం వస్తుంది. ఏమిటంటే, యావత్ జీవం అగ్నిహోత్రం నిత్యం సంధ్యాం ఉపాసయేత్ ప్రవృత్తి రూపో ధర్మో అయం స్మృత్యా చోదిత. తండ్రి, శృతులు స్మృతులు నేను విన్నాను, పరిశీలించాను, గురువుల వద్ద చక్కగా శృతం చేశాను. అయితే ఈ శృతులు స్మృతులు ఏం చెప్తున్నాయంటే, వీటిలోని కొన్ని విభాగాలు, నాయనలారా, ఈ దేహం ఉన్నంత వరకు అగ్నిహోత్రం, సంధ్యావందనం ఇత్యాది ఉపాసనలు వదలకండి. ప్రవృత్తి రూపో ధర్మోయం, ప్రవృత్తి రూప ధర్మాలు ఈ విధంగా శాస్త్రంలోని కొన్ని విభాగాలు చెప్తూ వస్తున్నాయి. కనుక వాటి నియమానుసారం నేను అగ్నిహోత్రం నిర్వర్తించాలి, సంధ్యా వందనాది కార్యక్రమాలు నిర్వర్తించాలి, ఒప్పుకున్నాను. అయితే మరొక విభాగం ఏమంటున్నాయంటే, శాస్త్రాలు చెప్పేటువంటి మరొక విభాగం, అవే స్మృతులు అవే శృతులు మరొక విభాగంలో నాకు ఎలా సంబోధిస్తున్నాయంటే, నా ధనేన భవేన్ మోక్ష కర్మణ ప్రజానవ. కర్మల వల్ల గాని, సంతానం వల్ల గాని, సంపదల వల్ల గాని మోక్షం లభించదు నాయన. త్యాగమాత్రేణ కిం త్వేకే యతయో అశ్నంతి చ అమృతం. ఆ అమృత తత్వం, ఆ మోక్ష స్థితి అనేది ఈ ధనములు, కర్మలు, ఈ సంతానము, సంపదలు ఇవన్నీ త్యజించి ప్రయత్నిస్తేనే మోక్షం లభిస్తుంది. వీటికి ఆవల ఉన్నటువంటి శాస్త్ర విషయాలు గమనిస్తేనే, ఆత్మతత్వం గమనిస్తేనే మోక్షం అనేది లభిస్తుంది అని మరి ఆ విభాగాలు చెప్తున్నాయి. ఈ విధంగా రెండు శృతుల్లోనూ స్మృతుల్లోనూ రెండు రకాలైనటువంటి శబ్దాలు నాకు వినపడుతున్నాయి. ఒకటి ప్రవృత్తి మార్గం, రెండు నివృత్తి మార్గం. ప్రవృత్తి మార్గంలో అగ్నిహోత్రం నిర్వర్తించండి, సంధ్యావందనం నిర్వర్తించండి, దైవోపాసన కొనసాగించండి, దేహం ఉన్నంత వరకు కొనసాగించండి అని చెప్పి చెప్తున్నాయి. రెండో వైపు ఈ కర్మల వల్ల, ఈ సంపదల వల్ల, ఈ వ్యవహారాల వల్ల, ఈ సంతానాల వల్ల, ఈ స్నేహాల వల్ల ఇది మోక్షం లభించదు, ఇవన్నీ ఛేదించండి, అప్పుడు మాత్రమే అమృతత్వం మీకు లభిస్తుంది అని మరొక విభాగం చెప్తున్నాయి. ఇప్పుడు నాకు వచ్చినటువంటి సమస్య ఏంటంటే, ఇది శృత్యోర్ద్వయోర్ మధ్యే కిం కర్తవ్యం మయా గురు. తండ్రి, గురుస్వరూప, ఇప్పుడు ఈ రెండింటి మధ్యలో చిక్కుకున్న నేను ఒక సందిగ్ధంలో పడిపోయా. కిం కర్తవ్యం, ఏమి చేయాలి? ప్రవృత్తి మార్గాన్ని ఆశ్రయించాలా, నివృత్తి మార్గాన్ని ఆశ్రయించాలా? చక్కగా అగ్నిహోత్రం, సంధ్యావందనం, పూజ, ధ్యానం ఇటువంటి కార్యక్రమాలు, కర్మతో కూడినటువంటి కార్యక్రమాలు, ప్రవృత్తి మార్గాలు ఆశ్రయించాలా, లేక విత్డ్రాయల్, ఈ ప్రపంచము ఇదంతా భ్రమ కాబట్టి, దీనిలో కార్యక్రమాలు కూడా భ్రమయే కాబట్టి, ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి కర్మలు, కార్యక్రమాలు అన్ని వదిలేసి విచారణ మాత్రమే పట్టుకోవాలా, ఈ రెండింటిలో ఏది ఏది ఇప్పుడు నా కర్తవ్యం అనే విషయంలో నాకు అనుమానం వచ్చి, సందిగ్ధం వచ్చి, ఇది సందిగ్ధత గత్వ, ఇప్పుడు అది చేయక ఇది చేయక హాయిగా రోడ్ల మీద తిరుగుతున్నానండి అని చెప్పారు. తూక్ష్ణీం భూతోస్మి కర్మని, ఈ విధంగా ఆలోచించి కర్మలన్నీ వదిలేసి ఊరికే రోడ్ల మీద తిరుగుతున్నానండి. అప్పుడు అగ్నివేశ్యుడు ఏమన్నారంటే, అగస్త్య ముని చెప్తున్నారు సుతీక్ష్ణుడితో, ఓ సుతీక్ష్ణ, అప్పుడు అగ్నివేశ్యుడు ఏం చెప్పారో అది నీవు జాగ్రత్తగా విను. మౌనం వహించినటువంటి పుత్రుడు కారుణ్యుడితో అగ్నివేశ్యుడు తండ్రి అగ్నివేశ్యుడు ఈ విధంగా అంటున్నారు. శృణు పుత్ర కథాం ఏకాం తదర్థం హృదయే అఖిలం. కుమారా, ఇప్పుడు నీకు ఒక కథనం చెప్తాను. ఒకనక సుదీర్ఘమైనటువంటి ఒక సంవాదం చెప్తాను, ఇది జాగ్రత్తగా విను, అవధారణ చెయ్యి, విచారణ చెయ్యి, అప్పుడు నీకు ఏది ఎట్లా అనిపిస్తే ఆ విధంగా చేయవయ్యా అనేసరికి తండ్రికి అష్టాంగదండ ప్రణామం సమర్పించి పుత్రుడైనటువంటి ఆ కారుణ్యుడు తండ్రి చెప్తున్నటువంటి మోక్ష శాస్త్రపూరితమైనటువంటి కథను వినటం ప్రారంభించారు. పూర్వం ఒకప్పుడు చిన్న సంఘటన జరిగిందయ్యా, కారుణ్యునికి చెప్తున్నారు వారి తండ్రి అయినటువంటి అగ్నివేశ్యుడు. పూర్వం ఒక చమత్కారమైనటువంటి విశేషం జరిగింది, విను. శరచిర్నామ కాచిత్ స్త్రీ అప్సరోగణ ఉత్తమ. అప్సరసల్లో ఒకనక ఉత్తమమైనటువంటి ఒకనక స్త్రీ ఉన్నదయ్యా, వారి పేరు సురిచి. ఉపవిష్ట హిమవత శిఖరే శిఖి సంవృతి. ఒకనొక రోజు ఏమైందంటే ఆ సురిచి అనేటువంటి అప్సరస తన యొక్క స్నేహితురాళ్లతో ఉడుకుని హిమవత్ పర్వతం పై కలిగినటువంటి ఒక సరస్సులో స్నానం చేస్తూ ఆనందంగా కాలం సమయం గడుపుతూ ఉన్నది. ఎక్కడి నుంచి అయితే గంగానది పవిత్రమైనటువంటి గంగానది ప్రవహించడం ప్రారంభించిందో అటువంటి హిమవత్ పర్వత శిఖరం మీద ఈ సురిచి అనేటువంటి అప్సరస స్నానం చేస్తూ స్నేహితులతో ఆనందంగా కాలం గడుపుతూ కాసేపు అయిన తర్వాత ఒడ్డున కూర్చుని ఆకాశం వైపు ప్రశాంతంగా మౌనంగా ఆనందంగా చిద్దులాసంగా చూస్తూ ఉన్నది. అప్పుడు ఆకాశంలో ఒక దేవదూత కనిపించారు. ఆ దేవదూత యొక్క ముఖం చూశారు ఈ సురచి అనే అప్సరస. వెంటనే ఆయన ముఖంలో ఉన్న ఆనందాన్ని చూచి సంసారం తొలగినప్పటికీ ఒక చిదిలాసమైనటువంటి స్వభావ స్వరూపానందాన్ని ఆయన ముఖంలో చూచి దేవదూతని పిలిచి, దేవదూత గారు, ఏ సాధు మీకు నమస్కరిస్తున్నానండి. సాధు పృష్టం త్వయా శుభ్రు యథావత్ కథాయామితే. స్వామి, మీ ముఖంలో ఒక ప్రశాంతమైనటువంటి ఆనందం వెలువిరుస్తోందే, ఏదైనా విశేషమా అని. అప్పుడు దేవదూత ఆ సురిచితో, అవునమ్మా, ఒక గొప్ప విశేషమే ఉన్నది. ఈ సమయంలో నేను దేవలోకానికి వెళ్తూ ఉండగా నువ్వు పిలిచి నన్ను ఈ ప్రశ్న అడగడం నాకు చాలా ఆనందాన్ని ఇచ్చిందమ్మా. ఏమేమి జరిగిందో ఊసకృచ్చినట్లు నీకు చెప్తాను విను అని ఆ దేవదూత ఆ సురిచి అనే అప్సరసతో ఒక సంఘటన చెప్పడం ప్రారంభించారు. చక్కగా సురిచి కూర్చుని ఉన్నారు, దేవదూత ప్రవచనపూర్వకంగా చెప్పడం ప్రారంభించారు. అమ్మా దేవ సురిచి విను, ఒకనక వృత్తాంతం చెప్తాను. అరిష్టనేమి అనేటువంటి ఒక రాజర్షి ఉన్నారు, ఆయన గురించి నువ్వు వినే ఉంటావు, ఒక మహానుభావుడు. ఆ రాజర్షి ఒకనక సందర్భంలో వైరాగ్యం పొందారు. సుదీర్ఘకాలం రాజ్యం వేలినటువంటి ఆ మహానుభావుడు ఆ యొక్క మనస్సు వైరాగ్యాన్ని ఆశ్రయించడం జరిగింది. కుమారుణ్ణి పిలిచారు, రాజ్యభారాన్ని ఇచ్చేశారు ఆ యొక్క అరిష్టనేమి మహారాజు గారు. ఇచ్చేసి, నాయనా కుమారా, ఇంక నేను ఈ సాంసారిక వ్యవహారాలు చెయ్యించి ఏకాంతంలో పరతత్వాన్ని ధ్యానించదలుచుకున్నాను, తపస్సులో ప్రవేశించదలుచుకున్నాను. ఈ మిగిలిపోయిన ఆయుష్ని భగవద్గుణంగా వెచ్చించవల నిర్ణయించుకున్నాను, అందుచేత ఈ రాజ్యభారాన్ని ఇక్కడి నుంచి నువ్వు కొనసాగించినాయనా అని కుమారుడికి పట్టాభిషేకం చేశారు. చేసి తపస్సు చేయడానికి అరణ్యానికి వచ్చేశారు. గంధమాదన పర్వతాన్ని ప్రవేశించారు, ఒకనక స్థలంలో తపస్సు ప్రారంభించారు. ఆ విధంగా అరిష్టనేమి తపస్సు చేస్తూ ఉండగా ఒకరోజు ఏమైందంటే ఇంద్ర భగవాన్ వారు నన్ను పిలవడం జరిగిందమ్మా, దేవదూత చెప్తున్నారు. ఇంద్రుడు నన్ను పిలిచారు, పిలిచి నాకు ఒక ఆజ్ఞ ఇచ్చారు. కార్యం కృత్వా మయా తత్ర తద ఆగమ్యతే అధునా. దేవేంద్రుని ఆజ్ఞను అనుసరించి నేను వారు ఉద్దేశాన్ని నిర్వర్తించి ఇటు అది కంప్లీట్ చేసి అక్కడ ఏమేమి జరిగిందో అదంతా నివేదించడానికి ఇంద్రలోకానికి వెళ్తున్నాను, ఇంద్రుని సమక్షానికి వెళ్తున్నానమ్మా అని. అప్పుడు అప్సరస, అమ్మ స్వామి అట్లాగా దేవదూత గారు, ఇప్పుడు ఒక చిన్న నివేదన మీకు. అప్సరస అంటున్నారు, ప్రభు హే దేవదూత, మీ దర్శనం అత్యంత ఆనందమయం కదా. ఇప్పుడు మీరు వెళ్ళి ఏమి నిర్వర్తించారు, అక్కడ వృత్తాంతం ఏం జరిగింది అది నాకు వినాలని అనిపిస్తోందండి. అది కదా మీ చిదురాసానానికి అతి అనిర్వచనీయ ఆనందానికి కారణమై ఉంటుంది. మీ ముఖంలో కనిపించే ప్రశాంత ఆనందానికి ఏదో కారణం ఉండి ఉంటుంది కదా. అందుచేత ఇంద్రుడు పంపగా అరిష్టనేమిని సమీపించినప్పుడు ఏమి జరిగింది నాకు వినాలని ఉన్నదయ్యా. అందుచేత వినయంతో మిమ్మల్ని అడుగుతున్నాను, అక్కడ ఏం జరిగిందో నాకు చెప్పండి. అప్పుడు దేవదూత చెప్పడం ప్రారంభించారు, శృణుభద్రే యథావృత్తం విస్తరేణ వదామితే. ఇప్పుడే జరిగినటువంటి ఆ వృత్తాంతాన్ని నీకు వినిపించడానికి నాకు చాలా సంతోషం అనిపిస్తుందమ్మా, మీరు శ్రద్ధగా వినమ్మా చెప్తాను. నేను అరిష్టనేమి దగ్గరికి ఇంద్ర భగవానుల యొక్క ఆజ్ఞ అనుసరించి వెళ్ళాను కదా. ఆ అరిష్టనేమి మహారాజు గంధమాదన పర్వతారణ్యంలో కఠోరమైనటువంటి తపస్సు ఆచరిస్తూ ఉన్నారు. అప్పుడు నేను ఒక దేవ విమానం తీసుకుని అప్సరసులు సిద్ధులు కిన్నరులు యక్షులు వాళ్ళందరితో కూడుకున్న వాడిని గంధమాదన పర్వతం ప్రవేశించి ఆ అరిష్టనేమి తపస్సు చేస్తున్నటువంటి పవిత్ర వనంలోకి వెళ్ళాను. ఇంద్ర భగవానుల యొక్క ఆజ్ఞను అనుసరించి ఇంద్ర భగవాను ఆజ్ఞ చెప్పినటువంటి మాటలు ఆయనకు వినిపించాను. హే అరిష్టనేమి, ఇంద్ర భగవానులు నాకు ఒక ఆజ్ఞ ఇచ్చారయ్యా. మీరు మీ తపస్సు చేత పరమ పవిత్రులయ్యారు, స్వర్గ భోగాలకి అర్హులయ్యారు. అందుచేత ఈ విమానంలో మీరు స్వర్గానికి ప్రవేశించవచ్చు, సుస్వాగతం. స్వర్గలోక సుఖాలు అనుభవించడానికి మీరు ఇప్పుడు అన్ని విధాలా తగినవారు కాబట్టి మిమ్మల్ని తీసుకురామని ఇంద్రుని యొక్క ఆజ్ఞ, అది నిర్వర్తించడానికి వచ్చాను. కనుక దయచేసి ఈ విమానం అధిష్ఠించండి, చక్కగా మనం స్వర్గలోకం వెళ్దాం, అక్కడ అనేక ఆనందాలు అనుభవించదురుగాక ఇంద్రుని ఆజ్ఞ ప్రకారం అని అన్నారు. అప్పుడు అరిష్టనేమి ఆ దేవదూత చూచి నమస్కరించి, హే దేవదూత గారు అన్న విధంగా ప్రశ్నించారు. ఓ ఇంద్రదూత, మీకు నమస్కరిస్తున్నాను. మీరు ఆజ్ఞాపించినట్లు ఇంద్ర భగవాను యొక్క సంకల్పాన్ని అనుసరించి నాకు స్వర్గం యొక్క అర్హత లభించింది అనే వార్త విన్నాను, సంతోషం. అయితే హే దేవదూత, ఒక విషయం మీ నుంచి తెలుసుకోవాలని నాకు అనిపిస్తోంది. ప్రష్టుమిచ్చామి దూత త్వాం తన్మే త్వం వక్తుమర్హసి. స్వర్గలోకం యొక్క విశేషాలన్నీ మీకు తెలిసి ఉంటాయి కాబట్టి మీరే నాకు చెప్పడానికి అర్హులు కాబట్టి మీకే నేను ఈ ప్రశ్న విన్నవించుకుంటున్నాను. నా ప్రశ్న ఏమిటంటే, గుణ దోషాశ్చకే తత్ర స్వర్గే వదవమాగ్రత. స్వర్గలోకంలో ఏమైనా గుణదోషాలున్నాయా? భూలోకంలో గుణదోషాలు ఉన్నాయి కదా అనే ఉద్దేశంతో కదా స్వర్గలోకానికి ఆహ్వానం, నా యొక్క తపస్సు యొక్క ప్రతిఫలంగా. అయితే స్వర్గలోకంలో కూడా గుణదోషాలు ఉంటాయా? జ్ఞాత్వా స్థితిం తు తత్రాత్యాం కరిష్యే అహం యథా రుచిహి. అక్కడ ఉండేటువంటి గుణదోషాలు ఏమైనా ఉంటాయేమో మీ నుంచి విని అప్పుడు నేను ఒక నిర్ణయానికి వస్తాను, స్వర్గానికి వద్దామా లేక వద్దా అనే విషయంలో ఒక నిర్ణయానికి నాకు అవకాశం ఉంటుంది స్వామి. అందుచేత మీ నుంచి స్వర్గలోకంలో ఉండేటువంటి ఏమైనా గుణదోషాల గురించి ముందుగా వినాలని నేను అనుకుంటున్నాను స్వామి, చెప్పండి అని. అప్పుడు నేనేం చేశాను, దేవదూత అన్నమాట అంటున్నారు. ఆ అప్సరస చెప్తున్నారు కదండి సురిచికి దేవదూత. దేవదూత అంటున్నారు, నేనేం చేశానంటే ఆ అరిష్టనేమి యొక్క ప్రశ్న విని, ఓ అరిష్టనేమి మహారాజా, మీరు కోరినట్లు స్వర్గలోకం అనేది ఏ విధమైనటువంటి రీతిలో ఉంటుందో చెప్తాను వినండి. స్వర్గే పుణ్యస్య సామగ్ర్యా భుజ్యతే పరమం సుఖం. స్వర్గలోకంలో ప్రవేశం సులభమైన విషయం కాదండి, ఎంతో మహత్తరమైనటువంటి పుణ్య విశేషాలు నిర్వర్తించిన వారు మాత్రమే స్వర్గానికి అర్హులు. మిగతా వాళ్ళందరూ నరకలోకమో లేకపోతే మరల భూలోకమో లేకపోతే జన్మల తర్వాత జన్మలో ఎక్కడే చక్కర్లు కొడుతూ ఉంటారే గాని స్వర్గలోకాన్ని ప్రవేశించలేరండి. అక్కడ అనేక సుఖాలు ఉంటాయి, అటువంటి సుఖాలు అనుభవించడానికి పుణ్యాత్ములు మాత్రమే అర్హులు, మిగతా వాళ్ళు అనేక నరక యాతనల జీవితంలో అనుభవిస్తూ జన్మ జన్మలు ఎత్తవలసిందే. ఇప్పుడు మీరు ఉత్తమమైనటువంటి పుణ్యం చేశారు కాబట్టి మీరు మీకు స్వర్గలోకానికి ఆహ్వానం వెల్కమ్ వచ్చింది ఇంద్రుడి దగ్గర నుంచి. అయితే స్వర్గలోకంలో గుణాలు వాటి యొక్క గుణ దోషాలు అడిగారు కాబట్టి ఉన్న విషయం చెప్తున్నాను వినండి. ఉత్తమైన పుణ్యేన ప్రాప్నోతి స్వర్గముత్తమం. భూలోకంలో ఉత్తమమైనటువంటి సుఖాలు అనుభవించేవారు, ఓ మాదిరి సుఖాలు అనుభవించేవారు, అల్పమైన సుఖాలు మాత్రమే అనుభవించేవాడు, మూడు రకాలు ఉంటారు కదండి, రిచ్ క్లాస్, మిడిల్ క్లాస్, లో క్లాస్, వెరీ లో క్లాస్, ఈ విధంగా జీవుల్లో సంపదల విషయంలో ఉంటారు కదండి. అదేవిధంగా స్వర్గలోకంలో కూడా ఉత్తమమైన పుణ్యం చేసిన వారు, మధ్య రకం పుణ్యాలు చేసిన వాళ్ళు, స్వల్పమైన పుణ్యాలు చేసిన వారు, అత్యంత స్వల్పమైన పుణ్యాలు చేసిన వాళ్ళు, ఈ తరగతుల వాళ్ళందరూ స్వర్గానికి వస్తారు కాబట్టి ఉత్తమమైన పుణ్యం చేసిన వారు ఉత్తమమైనటువంటి సుఖాలు అనుభవిస్తూ ఉంటారు. మధ్య రకం మధ్యమేన తథా మధ్య స్వర్గో భవతి నాణ్యత. ఓ మాదిరి అంటే మధ్య రకం పుణ్యం చేసిన వాళ్ళు ఉంటారే, వాళ్ళు మధ్య రకమైనటువంటి సుఖాలు పొందుతూ ఉంటారు. కనిష్టేన తో పుణ్యేన స్వర్గో భవతి తాదృశ. కనిష్ట పుణ్యం, కొంచెం పుణ్యం చేసిన వారు కొంచెం సుఖాలు అనుభవిస్తారు. ఈ విధంగా ఉత్తమ సుఖాలు అనుభవించే వాళ్ళు, మధ్యమ సుఖం అనుభవించే వాళ్ళు, స్వల్ప సుఖాలు అనుభవించే వాళ్ళు, మూడు తరగతులు నాలుగు తరగతులుగా ఉంటాయి స్వర్గంలో కూడా. ఏ విధంగా భూలోకంలో బిలో పవర్టీ లైన్, పవర్టీ లైన్, మిడిల్ క్లాస్, రిచ్ క్లాస్ ఉంటారో, స్వర్గలోకంలో కూడా పుణ్యవశంగా ఆ సుఖాలు అనుభవించేవారు ఆయా తరగతులుగా ఉంటారయ్యా. ఇప్పుడు ఈ విధంగా అక్కడ కూడా ఈ వెరైటీస్ అన్ని ఉంటూ ఉంటాయి. పరోత్కర్ష సహిష్ణుత్వం స్పర్ధ జైవ సమశ్చతై. ఇక్కడ ఎప్పుడైతే ఈ భూలోకంలో రిచ్ క్లాసు, మిడిల్ క్లాసు, పూర్ క్లాసు, బిలో పవర్టీ లైన్ క్లాసు సంపదల దృష్ట్యా ఉన్నప్పుడు ఒకరితో ఒకరు స్పర్ధ పడటం, ఒకరిని ఒకరు బాధించుకోవటం, డామినేట్ చేసుకోవటం, ఇటువంటివన్నీ భూలోకంలో ఉంటాయి కదా. అదేవిధంగా స్వర్గలోకంలో కూడా ఉత్తమ పుణ్యం చేసిన వాళ్ళు, ఆ మేము వాళ్ళకన్నా గొప్పవాళ్ళం కదా, మధ్య రకం పుణ్యం చేసిన వాళ్ళు, వాళ్ళే ఎందుకు అనుభవించాలి, మేము ఎందుకు అనుభవించకూడదు అనే అసూయ, స్పర్ధ. అలాగే అల్ప పుణ్యం చేసిన వాళ్ళు అల్ప సుఖాలు పొందుతూ, వాళ్ళకి ఉత్తమ సుఖాలు ఉన్నాయి, మాకు ఎలా పట్టింది ఏంటి, మేము ఈ సుఖాలు మాత్రమే అనుభవించాలా, మా గతి ఇంతేనా అనేటువంటి ఒక ఉద్వేగము, ఇటువంటివన్నీ కూడా స్వర్గలోకంలో ఉంటాయండి. దట్ ఈజ్ నంబర్ వన్. రెండవ విషయం ఏంటంటే, మీరు గుణదోషాలు అడిగారు కాబట్టి రెండవ ముఖ్యమైనటువంటి దోషం మీ దృష్టిలో నేను పెట్టవలసి వస్తుంది. ఎందుకంటే సత్యం చెప్పాలి కదండి, అరిష్టనీయుల వంటి చక్రవర్తి అడిగినప్పుడు మేము సరి చెప్పాలి కదా, అందుచేత చెప్తున్నాను వినండి అని దేవదూత కొనసాగిస్తున్నారు. రెండవ దోషం ఏమిటంటే, క్షీణే పుణ్యే విసంచేతం మధ్యలో కంచమానవా. పుణ్యం చేత కదా స్వర్గలోకం చేరేది ఈ జీవుడు. ఆ స్వర్గంలో సుఖాలు అనుభవిస్తూ ఉండగా ఏ విధంగా డబ్బు ఖర్చవుతూ ఉంటే మరల పేదరికం వస్తుందో, అదేవిధంగా పుణ్యం ఖర్చవుతూ ఉంటే అటువంటి జీవులు మరలా మానవ లోకానికి వెళ్లవలసి వస్తుంది. సో ఎంతటి వారైనా ఆ పుణ్యాన్ని అనుభవించిన తర్వాత బ్యాక్ టు మానవ జన్మకి రావాల్సి వస్తూ ఉంటుందయ్యా. ఇది రెండే దోషాలు ఉన్నాయి, ఇంతకన్నా ఇంకేం లేవు అక్కడ. ఇత్యాది గుణదోషాశ్చ స్వర్గే రాజన్ రాజన్ అవస్థితాః. ఓ రాజా, ఇటువంటివి గుణదోషాలు స్వర్గంలో కూడా ఉన్నమాట నిజమే. అయితే ఎనీవే, స్వర్గం అనేక సుఖాలకు కారణం కాబట్టి యు ఆర్ మోస్ట్ వెల్కమ్, దయచేయండి, మా ఇంద్ర భగవానుల వారి ఆజ్ఞను అనుసరించి ఈ యొక్క రథం ఎక్కండి, మీరు స్వర్గానికి నా చేత తీసుకువెళ్ళబడతారు. ఇది శ్రుత్వ వచో భద్రే సరాజ ప్రత్యభాషత. అరిష్టనే మీదంతా విన్నారు, విని ఇక చెప్పడం ప్రారంభించారు. ఓ దేవదూత, ఇంద్ర నాకు ఆహ్వానం పంపినటువంటి ఇంద్ర భగవానులకు నమస్కారం, శ్రమతో వేంచేసినటువంటి మీకు నమస్కారం. నా మనసులో ఉన్న మాట చెప్తున్నాను వినండి. నైచ్ఛామి దేవదూతాహం స్వర్గమే దృగ్విధం ఫలం. స్వర్గలోకంలో కూడా ఇక్కడి డిఫరెన్సెస్ లాగానే స్పర్ధ, ఒకరినొకరు ద్వేషించడం, ఉన్నవాళ్ళు లేని వాళ్ళు, ఇటువంటి అన్ని వ్యవహారాలన్నీ ఉన్నప్పుడు అటువంటి స్వర్గలోకానికి నాకు ఇష్టం ఏర్పడలేదు స్వామి, ఐ డోంట్ వాంట్ టు కమ్, దట్ ఈస్ నాట్ మై ప్రిఫరెన్స్. అందుచేత క్షమించండి, స్వర్గానికి రావాలని నాకు అనిపించటం లేదండి. అతపర మహోగ్రంతు తపకృత్వా కలేవరం చేక్షామి. ఇలాగే కఠోరమైనటువంటి తపస్సు చేసి పాము తన కుబుసాన్ని విడిచినట్టుగా అపవిత్రమైనటువంటి ఈ శరీరాన్ని తపో మార్గంగా ఇక్కడే వదిలాలనుకుంటున్నాను, అందుచేత నన్ను క్షమించండి. మీరు దయచేసి నా వినయపూర్వకమైనటువంటి తిరస్కారాన్ని ఇంద్ర భగవానులకు తెలియజేయవలసినదిగా నేను ప్రార్థన చేస్తున్నానండి. అతను దేవదూత చెప్తున్నారు, దేవదూతే, దేవదూతగా ఇంద్రుడి ఆజ్ఞ ప్రకారం నేను వచ్చి వెళ్ళా కదా, నేను అక్కడ ఉన్నటువంటి గుణదోషాలు చెప్పడం జరిగింది కదా, అరిష్టనేమి ఎప్పుడైతే అయ్యా నేను రావడానికి సిద్ధంగా లేనండి, ఈ తపస్సుతో ఈ అపవిత్రమైన దేహం ఇక్కడే వదలదలుచుకున్నాను, అంతేగాని నేను స్వర్గానికి రావాలనిపించడం లేదు, అక్కడ కూడా గుణదోషాలు ఉన్నాయి కాబట్టి అని ఎప్పుడైతే అన్నారో, ఇచ్చుక్తోహం గతో భద్రే శక్రశాగ్రే నివేదితు, నేను ఇంద్ర భగవానుల దగ్గరికి వెళ్ళి ఈ అరిష్టనేమి చెప్పినటువంటి మాటలన్నీ వినిపించాను. ఇంద్రుల వారు ఆ మాటలు విని చాలా ఆశ్చర్యం పొందారు. యథావృత్తం నివేద్యాథ మహద్ ఆశ్చర్యతాం గత, ఇంద్రుల వారు చాలా ఆశ్చర్యం పొంది ఆనందంతో కూడిన ఆశ్చర్యం పొందారు. అప్పుడు నన్ను ఈ విధంగా ఆజ్ఞాపించారు, పునఃప్రాహ మహేంద్రో మాం లక్షణం మధురయాగిర, ఓ దేవదూత మీరు మరలా ఆ అరిష్టనేమి ఉన్నటువంటి స్థానానికి వెళ్ళండి. ఆ అరిష్టనేమి యొక్క పరిస్థితి చూస్తుంటే అతను గొప్ప వైరాగ్య సంపన్నుడు అని సుస్పష్టం అవుతోంది. అటువంటి వైరాగ్య సంపన్నునకు తత్వజ్ఞానానికి అర్హత వస్తుంది. అందుచేత తత్వజ్ఞానానికి ఎక్స్పర్ట్ అయినటువంటి వాల్మీకి మహర్షి ఆశ్రమానికి అరిష్టనేమిని తీసుకువెళ్ళండి. ఎందుకంటే మీ దర్శనం అతని పట్ల వృధా కాకూడదు కదా, అతను కోరుకున్నటువంటి కోరిక తీరాలి కదా, అతను ఇప్పుడు జ్ఞానాన్ని అడుగుతున్నాడు. అంతేకాదు మీరు వాల్మీకి దగ్గరికి అరిష్టనేమి మహారాజుని తీసుకువెళ్ళి నా మాటగా ఒక వాక్యం వాల్మీకి మహర్షికి నివేదన చేయండి. అదేమంటే నా సందేశం, మహర్షే త్వం వినీతాయ రాజ్ఞి అస్మై వీతరాగిణి, హే మహర్షి వాల్మీకి గారు, ఈ అరిష్టనేమి రాజు ఉన్నారు చూచారు, ఇతను విరాగి వినయం కలవాడు, స్వర్గ భోగాల పట్ల తిరస్కారం కలవాడు, కాబట్టి ఇతను తత్వజ్ఞానం వినటానికి అర్హుడు, అందుచేత దయించి ఈ అరిష్టనేమి రాజుకు దేవదూత దర్శనం శుభప్రదం అయ్యేందుకు వీలుగా తత్వజ్ఞానాన్ని ఉపదేశించమని నా ప్రార్థన. తద్వారా ఈ అరిష్టనేమి సంసార దుఃఖాలు తొలగించుకున్నవాడై క్రమ ముక్తి పొందుతాడు అని నా వాక్యాలు ఆ వాల్మీకి మహర్షికి నివేదించండి అని చెప్పి ఇంద్ర భగవాన్ వారు నన్ను ఆజ్ఞాపించారమ్మా. అప్పుడు నేనేం చేశాను, మరలా అరిష్టనేమి ఉన్నటువంటి ఆశ్రమానికి వచ్చాను. ఆ రాజును తీసుకుని వాల్మీకి ఆశ్రమానికి తీసుకువెళ్ళాను. తీసుకెళ్ళి మహేంద్రుడు చెప్పినటువంటి ఆజ్ఞను వాల్మీకి మహర్షికి వినిపించాను. అప్పుడు వాల్మీకి మహర్షి నాకు అతిథి మర్యాదలు చేశారు, అలాగే అరిష్టనేమి వాత్సల్యంతో మర్యాదలు చేశారు. ఇద్దరిని ఉచిత ఆసనాల మీద కూర్చోబెట్టారు. అప్పుడు నాయన అరిష్టనేమి క్షేమంగా ఉన్నావు కదా, అంతా శుభమే కదా అన్నారు. అప్పుడు అరిష్టనేమి దేవత ఏమన్నారంటే, భగవన్ ధర్మ తత్వజ్ఞ జ్ఞాత జ్ఞేయ విదాంవర, హే భగవన్, వాల్మీకి మహర్షి ధర్మతత్వజ్ఞులు, మీరు జ్ఞాన సంపన్నులు, లోక వ్యవహారాలు తెలిసిన వారు, అటువంటి మీకు నమస్కరిస్తున్నానండి. కృతార్థోహం భవద్దృష్ట్యా, మీ దర్శనంతో నా జీవితం కృతార్థమైందండి, నేను కృతార్థుణ్ణయ్యాను. మీ యొక్క కృపాదృష్టి చేత నేను ఆ పరమ పవిత్రుణ్ణి ఆనంద స్వరూపుణ్ణి అయ్యాను. తదేవ కుశలం మమ, ఇంతకన్నా కుశలం ఇంకేం కావాలి స్వామి, కృతార్థోహం భవద్దృష్ట్యా తదేవ కుశలం మమ, మీ దర్శనమే మహద్భాగ్యం స్వామి, అందుచేత నేను మహత్తరమైన కుశలమును అనుభవిస్తున్నాను అని మీకు చెప్పుకుంటున్నాను. భగవాన్, వశిష్ఠ మహర్షి మిమ్మ ఒక విషయాన్ని అడిగి తెలుసుకోవాలని నేను అనుకుంటున్నాను, నాపై కరుణతో ఆ విషయం చెప్పండి. సంసార బంధ దుఃఖార్తే కథం ముంచామి అద్వదా, నేను సంసార వ్యవహారంలో బద్ధుణ్ణి, జీవుడుగా అనేక దుఃఖాలు అనుభవిస్తున్నాను, ఇటువంటి సంసారము అనే బంధం నుంచి విముక్తుడని ముక్త స్వరూపుడును అయ్యేది ఎట్లా అనే విషయంలో సమాచారం నాకు ప్రసాదించండి స్వామి అని అరిష్టనేమి ఆ వాల్మీకి ప్రార్థన సమర్పించాడమ్మా. అప్పుడు వాల్మీకి మహర్షి ఎవరన్నారో విను, శృణురాజన్ ప్రవక్ష్యామి, మహేంద్ర వారిని ఆజ్ఞను అనుసరించి మీ యొక్క విన్నపాన్ని అనుసరించి మీకిప్పుడు అఖండ రామాయణాన్ని చెప్తానయ్యా, ఇది విను, అవగతం చేసుకో. ఇప్పటి ఇప్పుడే ఇక్కడే నువ్వు తప్పకుండా జీవన్ముక్తుడు అవుతావు. వశిష్ఠరామ సంవాదం మోక్షోపాయం కథా శుభం శుభాం. నాయన, ఇది అఖండ రామాయణము, మహారామాయణము, లేక వశిష్ఠ రామ సంవాదము, మోక్షోపాయ కథ, ఇటువంటి పేర్లతో ఈ గ్రంథం మనం చెప్పుకోబోయే విషయం ప్రాశస్త్యం పొందబోతుందయ్యా. జ్ఞాత స్వభావో రాజేంద్ర వదామి శ్రూయతాం బుధ. ఓ రాజేంద్ర, ఓ బుధ, ఓ తెలియగలవాడా, ఈ మోక్షోపాయాన్ని నీకు చెప్తున్నాను, జాగ్రత్తగా విను. అప్పుడు అరిష్టనేమి, స్వామి రాముడు అనగా ఎవరు, ఆయన ఎటువంటి వాడు? వశిష్ఠ రామ సంవాదం అంటే వశిష్ఠుడికి రామచంద్రమూర్తికి జరిగిన సంభాషణ గురించి కదా మీరు చెప్పేది. అందులో వశిష్ఠుడు వారి గురించి విన్నాం. రాముడు అనగా ఎవరు? ఆయన బద్ధుడా ముక్తుడా? ఆయన విశేషం ఏమిటి? ఆయన స్వభావం ఏంటి? వాట్ ఈజ్ హీ బై నేచర్? ఆ విషయం చెప్పండి. అప్పుడు వాల్మీకి చెప్పారు, నీ ఇష్టదైవమైనటువంటి నారాయణుడే భక్తుల యొక్క శాప కార్యాలు సఫలం చేయడానికి రామచంద్రమూర్తిగా మానవుడిగా అవతరించారయ్యా. అప్పుడు రాజు చిదానందమూర్తి అయినటువంటి రామచంద్రమూర్తికి శాపాల, విష్ణుమూర్తికి శాపాల, అది ఎలా జరిగింది స్వామి అని చెప్తున్నారు. ఆయన ఒకప్పుడు విష్ణుమూర్తి బ్రహ్మలోకంలో ఒక సభలో ప్రవేశించారు. అందరూ లేచి నమస్కరించారు. అయితే ఒక సనత్ కుమారుడు మాత్రం, నేను నిష్కాముణ్ణి కదా, నేనేమీ కోరటం లేదు కదా, కాబట్టి నాకు దైవము ఇటువంటి విషయాల పట్ల ఏమీ శ్రద్ధ ఉండవలసిన అవసరం లేదు కదా అని మౌనం వహించి ఉన్నారు. అప్పుడు వైకుంఠధాముడైనటువంటి విష్ణుమూర్తి, జగత్ప్రభు అయినటువంటి ఆ నారాయణుడు ఆ సనత్ కుమారుని చూచి, ఓ శరత్ కుమార, బ్రహ్మలోక నివాసులైనటువంటి అందరూ, ఈ సభలో వేంచేసి ఉన్నటువంటి అందరూ కూడా సాదర సత్కారాలతో నాకు వారి వారి ప్రేమను అందిస్తూ ఉండగా నీవు మాత్రం కించిత అహంకారంతో నా యొక్క రాకని గౌరవించలేదు కదా. ఓ శరత్ కుమారుడా, నేను జ్ఞానిని కదా అనే కించిత్ గర్వం నీ ఎందుకు కనపడుతోంది? జ్ఞాని అయినా యుక్తాయుక్త విచక్షణ విలువకూడదు, విచాడంటే జ్ఞానం జరిగినట్లే. నేను నిష్కాముడను అనే గర్వం నీ ఎందు రూపం పొందింది. అందుచేత కుమారస్వామిపై జన్మించి కామపీడితుడు అయ్యేదుగాక, అయ్యదువుగాక, ఇది నా శాపం అన్నారు. అప్పుడు శరత్ కుమారుడు లేచి, ఓ విష్ణువా, మీరు నన్ను నిష్కారణంగా శపించారు కాబట్టి మీరు సర్వజ్ఞత్వం కోల్పోయి అజ్ఞాని అయి కొంతకాలం భూమిపై సంచరించదుగాక అని తిరుగు శాపం ఇచ్చారు. ఇదంతా ఈ సంఘటన అంతా లోక కళ్యాణార్థమే. ఇది ఒక సంఘటన. ఇందుకు ఆ యొక్క సనత్ కుమారుని యొక్క శాపాన్ని నిర్వర్తించడానికి విష్ణుమూర్తి, నీ ప్రియ దైవం, ఆ విధంగా రామచంద్రమూర్తిగా భూమి మీద రావడం జరిగిందయ్యా. అలాగే ఇంకొక సందర్భం కూడా సిద్ధింపజేయడానికి వచ్చారు. అదేంటంటే భృగువు ఒకనొక సందర్భంలో ఖ్యాతి అనేటువంటి ఆయన భార్య విష్ణువుని ఉపాసించింది. విష్ణుమూర్తి ప్రత్యక్షమయ్యారు. ఆ ఖ్యాతి, ఖ్యాతి అంటే భృగువు యొక్క భార్య, హే మహావిష్ణు, ఈ జీవలోకం నాకు ఆనందంగా లేదు, మీలో లయమైపోతాను, ఏ విధంగా తరంగం వచ్చి లయం, నది వచ్చి సముద్రంలో లయమైపోతుందో, పరమానంద స్వరూపులు, కేవల సాక్షి స్వరూపులైనటువంటి మీ ఎందు నేను లయమవుతాను స్వామి అని వరం కోరింది. అప్పుడు విష్ణుమూర్తి భక్త సులభుడు కాబట్టి భక్తురాలైనటువంటి ఆ ఖ్యాతి తథాస్తు అని వరం ఇచ్చారు. అప్పుడు ఖ్యాతి భౌతిక దేహం ఛేదించింది. ఇది గమనించినటువంటి భృగువు, ఏమయ్యా నాకు ఈ విధంగా భార్యాభియోగం కల్పిస్తావా, నీ భక్తురాలు అనే అని చెప్పి ఆవిడికి, నీ ఆవిడను నీ అందు లయం చేసుకుని నాకు భార్యావియోగం కలుగజేశావు కాబట్టి నీవు కూడా భార్యావియోగము అనుభవించదవుగాక అని చెప్పించారు. అది సిద్ధింపజేయడానికి కూడా ఈ రామావతారం ఉద్దేశ్యం అయి ఉంది. ఇంకొక సందర్భంలో దేవదత్తుడు అని ఆయన ఉన్నారు. ఆయన భార్య ఒకనొక సమయంలో నదీ స్నానం చేస్తుంది. ఆ చేస్తున్న సమయంలో నృసింహస్వామి తన భయంకర రూపంతో అక్కడ సంచరించడం ప్రారంభించారు. అది చూచి ఆ దేవదత్తుని భార్య ఆ పయోష్ణి అనే నదిలో స్నానం చేస్తూ ఒడ్డుకు వచ్చి కూర్చుని ఆ నృసింహస్వామిని చూడటం జరిగి ప్రాణాలు ఛేదించింది. అప్పుడు ఆ దేవదత్తుడు భార్యా వియోగంతో అత్యంత దుఃఖితుడయ్యాడు. వెంటనే నారాయణావతారమైనటువంటి నృసింహుని చూచి ఏమయ్యా, నిన్ను దర్శించగానే నా భార్య శరీరం చెదించింది కదా, నాకు భార్యావియోగం కలిగింది కదా, అటులే నీకు కూడా భార్యావియోగము కలిగే సందర్భము ఏర్పడునుగాక అని చెప్పించాడు. ఈ విధంగా నారాయణుడు, సంతకుమారుడు, భృగువు, బృంద, దేవదత్తులు ఇట్లా వేరు వేరు సందర్భాల్లో వేరు వేరు భక్తులు, ఉపాసకులు నియమించినటువంటి శాపాన్ని సిద్ధింపజేయడానికి రామావతారం స్థానంగా తీసుకున్నారు. కాబట్టి విష్ణుమూర్తియే రామచంద్రమూర్తిగా అయ్యారయ్యా. దివి భూమౌ తదాకాశే బహిరంతశ్చమే విభు యో విభాచ్యవభాసాత్మా తస్మై సర్వాత్మనే నమః. ఓ అరిష్టనేమి, మహత్తరమైనటువంటి మోక్షశాస్త్రాన్ని ఇప్పుడు నీకు బోధించడం ప్రారంభించబోతున్నాను. సర్వ అంతర్యామి అయినటువంటి ఆ పరమాత్మకు ఈ కార్యక్రమం అత్యంత దిగ్విజయం కావాలని, లోక కళ్యాణ కారకం కావాలని, అనేక మంది శ్రోతలు దీనిని విని మోక్ష భావాన్ని సంతరించుకోవాలని ఉద్దేశిస్తూ మంగళాశాసనం చెబుతూ ప్రారంభిస్తున్నానయ్యా, వినం అని వాల్మీకి చెప్పడం ప్రారంభించారు. ఓ అరిష్టనేమి, ఓ శ్రోతలారా వినండి, ఓ తదితర శిష్యులారా మీరందరూ చక్కగా శ్రద్ధగా వినండి. ఈ శాస్త్రాన్ని పఠించడానికి ఎవరు అర్హులో చెప్తున్నాను. మొట్టమొదటగా అహం బద్ధో విముక్త స్యాత్ తస్యాం ఇది ఏష్యాస్తి నిశ్చయ. ఎవరైతే నేను బద్ధుణ్ణి, నాకు ముక్తి కావాలి అనేటువంటి భావన, అనే ఆవేశం, అనే లక్ష్యము ఉంటుందో వారందరూ కూడా ఈ మోక్షశాస్త్రాన్ని పఠించడానికి, వినటానికి, ఆచరించడానికి అర్హులయ్యా. అంతేగాని ఇది జాతి, గుణ, ఇత్యాది భేదం ఏమీ లేదు. ఎవరైతే నేను బద్ధుణ్ణి, నేను మోక్షం సంపాదించుకోవాలి అని అనుకుంటారో వారందరూ కూడా ఈ మోక్షశాస్త్రాన్ని చక్కగా పఠించడానికి, వినటానికి అర్హులేనయ్యా. అయితే ఇక్కడ ఒక చిన్న విషయం, నా అత్యంతమజ్ఞో తజ్ఞ స్వస్మిన్ శాస్త్రే అధికారవాన్. ఎవరైతే అత్యంత దేహాత్మ బుద్ధితో ఈ దృశ్యమే నిజం కదా, ఈ దృశ్యమే నాకు నిరూపించబడాలి, ఇక్కడ నాకు ఏదో కావాలి అన్నటువంటి అజ్ఞాన దృష్టిని తీవ్రంగా ఆశ్రయించి ఉంటారో అటువంటి వాడు, దేహాత్మ బుద్ధిని వదలడానికి సిద్ధంగా ఉండని వాడు, ఈ దృశ్యాన్ని పరిశీలించడానికి ఉద్దేశించకుండా కేవలం ఈ దృశ్యంలో ఏదో పొందాలని మాత్రమే మహత్తరమైన ఆవేశం కలిగిన వాడు ఈ శాస్త్రం వినడానికి అర్హుడు కాదయ్యా. అలాగే పూర్ణ తత్వజ్ఞులు ఉన్నారు, వాళ్ళకి కొత్తగా చెప్పవలసింది ఏం లేదు. ఈ శాస్త్రంలో వాళ్ళకి కొత్తగా కనిపించేదే ఉంది, వాళ్ళు ఆత్మజ్ఞాన ఆనందాన్ని, అనుభూతిని సర్వదా అనుభవిస్తున్నారు, సర్వము తెలిసిపోయింది వాళ్ళకి. పూర్తిగా తెలిసిన వాళ్ళకి అసలు తెలుసుకోవడానికి సిద్ధపడకుండా తెలుసుకునేది ఉన్నది అనేటువంటి అంగీకరించని వాళ్ళకి ఈ శాస్త్రం అర్హం కాదయ్యా. ఎవరైతే నాకు బంధం ఉన్నది, నాకు మోక్షం లభించాలి అనేటువంటి ఉద్దేశము, ఆవేశం ఉంటుందో వాళ్ళందరూ కూడా మనం చెప్పుకోబోయే ఈ శాస్త్రానికి, శాస్త్రం వినటానికి అర్హులయ్యా. ఎవరైతే కథారూపమైనటువంటి సప్త కాండలతో కూడినటువంటి కథారామాయణాన్ని, 24,000 శ్లోకాల కథారామాయణాన్ని, నేను రచించినటువంటి రామాయణాన్ని విని ఆ తర్వాత 6 ప్రకరణాలు కలిగినటువంటి ఈ మోక్షతత్వాన్ని, మోక్ష శాస్త్రాన్ని విచారణ చేస్తారో అటువంటి వాడు ఇక జన్మించడయ్యా, జన్మరహితుడవుతాడు. ఇప్పుడు నేను ఒక సంఘటన చెప్తున్నాను అరిష్టనేమి, జాగ్రత్తగా విను. నేను మొట్టమొదట ఒక సందర్భంలో రామకథనంతా రాసి అత్యంత బుద్ధిమంతుడు, వినయశీలుడు, మహామేధావి అయినటువంటి నా శిష్యుడు భరద్వాజుడికి అదంతా రామాయణాన్ని, కథారామాయణం అంతా ఆమూలాగ్రం ప్రసాదించానయ్యా. అదంతా భరద్వాజుడు విన్నారు. విని ఒకనొక సందర్భంలో సుమేరు పర్వడానికి వెళ్ళటం జరిగింది. వెళ్ళి బ్రహ్మదేవుల దర్శనం చేసుకున్నారు. చేసుకుని ఏమిటయా విశేషాలు అని తాతగారు అడిగితే అప్పుడు భరద్వాజుడు నేను చెప్పినటువంటి కథారామాయణం అంతా అమూలాగ్రం బ్రహ్మదేవులకు వినిపించారు. అప్పుడు బ్రహ్మదేవుడు చాలా సంతోషించి, ఆహా, నీ గురువు గారి రామాయణ ప్రవచనం, నీ ధారణ నాకు పరమ సంతోషం కలిగిస్తోందయ్యా. మనవడా భరద్వాజ, ఏదైనా కోరిక కోరుకో, నువ్వు ఏమి కోరితే నువ్వు నాకు కలిగించిన సంతోషానికి ప్రతిగా నీకు ఏ కోరికైనా తీర్చడానికి సిద్ధంగా ఉన్నానయ్యా. యూ కెన్ ఆస్క్ ఫర్ ఎనీ పొజిషన్ ఇన్ ద క్రియేషన్, ఏదైనా కోరుకోవయ్యా అన్నాడు. అప్పుడు నా శిష్యుడైన భరద్వాజుడు ఏమన్నారంటే, అరిష్ణేమితో చెప్తున్నారు వాల్మీకి మహర్షి, నా శిష్యుడు భరద్వాజుడు బ్రహ్మదేవులతో ఈ విధంగా అన్నారయ్యా, తాతగారు మీరు వరం కోరుకోమంటున్నారు, చాలా సంతోషం, నాకు మహత్తరమైనటువంటి అవకాశాన్ని ఇచ్చారు. భగవన్ భూత భవ్యేశ వరో అయం మే అద్య రోచతే, నాకు ఏ పరం పట్ల అభిరుచి కలిగిందో అది వినిపిస్తాను. వినండి స్వామి. ఏనాయం జనతా దుఃఖాన్ ముచ్యతే తదు తదుదాహరా. ఏ విశేషం చేత ఈ జీవులందరూ దుఃఖ విముక్తులై ఆనందాన్ని ఆస్వాదిస్తారో వారి వరీసు ఈ జీవులందరూ నిశ్శబ్దంగా మౌనంగా అనేక దుఃఖాలు వేదనలు అనుభవిస్తున్నారండి. అటువంటి మానవులందరూ కూడా ఉద్ధరించబడటం ఏ మార్గం ద్వారా సాధ్యమో అది ప్రసాదించండి, అదే వరంగా నాకు ప్రసాదించండి, అంతేగాని నాకేసివ్వండి అని భరద్వాజ దళ. అంతటి బ్రహ్మదేవుడు ఎవయ్య కొంతమంది రాక్షసులు కోరినట్టుగా బ్రహ్మదేవుణ్ణి, అయ్యా మాకు లాంగ్ లైఫ్ ఇవ్వండి, చావు లేకుండా చూడండి, లేకపోతే ఇంద్ర పదవి ఇవ్వండి, లేకపోతే మూడు లోకాల మీద ఆధిపత్యం ఇవ్వండి, ఈ యొక్క గ్రహాల మీద హోల్డ్ ఇవ్వండి, ఇట్లా అడగల. వాడి మీద వాడి చేతిలో చావకూడదు, వీడి చేతిలో చావకూడదు, అప్పుడు చావకూడదు, ఇప్పుడు చావకూడదు, ఇలా అడగల. లోకంలో జీవులు అనేక దుఃఖాలు అనుభవిస్తున్నారండి భరద్వాజుడు బ్రహ్మదేవుని అడిగినటువంటి వరంగా అడిగినటువంటి విషయం. అటువంటి దుఃఖం తొలగడానికి ఉపాయం ఏమిటి అది చెప్పండి స్వామి. చూసారా, సహజీవుల పట్ల మహనీయులకు అవ్యాజమైనటువంటి ప్రేమ ఉంటుంది. అందుకే ఇటువంటి యోగ వాశిష్టం వంటి గ్రంథం పఠించాలన్నా వినాలన్నా ఒక అర్హత ఏమిటంటేనండి, సహజీవులందరినీ అందరి పట్ల ఒక అవ్యాజమైన ప్రేమ ఉండాలండి, క్షమ ఉండాలండి. అప్పుడే ఇటువంటి శాస్త్రాన్ని వినటానికి మన చెవులు సిద్ధపడతాయి. లేకపోతే బుద్ధి విననీయదండి. వాళ్ళు అటువంటి వాళ్ళు, వీళ్ళు దోషం, వీళ్ళని నమ్మకూడదు, ఇటువంటి వాళ్ళు ఎట్లా కుదురుతుందండి. అందుకే శ్రోతలందరికీ ఒక చిన్న విన్నపం చేస్తున్నానండి వ్యక్తిగతంగా. నా గురువైనటువంటి విద్యాప్రకాశానంద స్వామి ఒక సందర్భంలో నాకు చెప్పినటువంటి ఒక చిన్న సువార్త అనండి, ఒక మంచి వాక్యం. నాయన, నువ్వు ఆఫీసుకు వెళ్ళేటప్పుడు ఆఫీస్తో ఎవరెవరితో పనిచేస్తావో వాళ్ళందరినీ తలుచుకుంటూ పరమాత్మ యొక్క ప్రత్యక్ష రూపాలుగా ఉపాసనా భావంతో సాష్టాంగ నమస్కారం పెట్టుకుంటూ వెళ్ళు నాయన. ఇంటికి వస్తూ భార్య, పిల్లలు, ఇటువంటి తల్లి, తండ్రి వీళ్ళందరూ ఉంటారు కదా, ఓ పరమాత్మ ఇంట్లో ఉన్న ప్రత్యక్ష రూపాలు మీరే కదా అని నమస్కార భావంతో వాళ్ళని ఉపాసిస్తూ ఇంటికి రా. మిత్రులు ఎవరైనా కనబడితే ఓ పరమాత్మ ఈ ప్రత్యక్ష రూపం మీరే కదా అని వారికి మనసుతో నమస్కరిస్తూ అప్పుడు సంభాషించు. ఈ విధంగా ఒక చిన్న ఉపాయం చెప్పారు. అది నాకు చెప్పాల, ఎవరితో చెప్తూ ఉంటే ఆ పక్కనే కూర్చొని నేను విన్నా. నాకు చెప్పారు మరొక సందర్భంలో. ఈ విధంగా గురువులు చెప్పినటువంటి వాక్యం వల్ల క్రమంగా ఒక అభ్యాసం చేత బహుశా ఆ గురువు కరుణ చేత ఇటువంటి యోగ వాసిష్టం చూడాలి అనేటువంటి బుద్ధి పుట్టిందేమో. ఈ విధంగా ఎవరైతే సహజీవుల పట్ల అవ్యాజమైన ప్రేమ కలిగి ఉంటారో వాళ్ళు ఉత్తమోత్తమ జ్ఞానానికి అర్హులవుతారు. బ్రహ్మదేవుడు అంతటి వాడు ఎదురుగా నిలబడి, ఓ భరద్వాజ ఏం కావాలో కోరుకోవయ్యా, పాతాల లోకం మీద ఆధిపత్యమా, భూలోకం మీద ఆధిపత్యమా, స్వర్గలోకం మీద ఆధిపత్యమా, మూడు లోకాల మీద ఆధిపత్యమా, ఏదైనా ఇవ్వగలరు కదా బ్రహ్మదేవుడు. అటువంటి మహనీయుని ఎదురుకుండా నిలబడి సర్వ జీవులు మానవులు దుఃఖాన్ని, సర్వ జీవరాశులు తమ యొక్క అంతర్గత దుఃఖాన్ని జయించడానికి ఉపాయం ఏమిటో అది చెప్పండి స్వామి అని అడిగాడు. చూడండి ఎంత అవ్యాజమైన ప్రేమ సకల జనుల మీద. లోక కళ్యాణ ఉద్దేశ్యులై ఉంటారు మహనీయులందరూ. అప్పుడు బ్రహ్మ అన్నారు, ఓ భరద్వాజ, లోక కళ్యాణార్థం వరం కోరుకున్నావయ్యా, నాకు చాలా సంతోషం మనవడా. అయితే ఈ నువ్వు నన్ను అడిగిన విషయం ఉంది చూచావు, వెళ్ళి మీ గురువు గారైనటువంటి వాల్మీకిని అడుగు. ఆయన రామాయణాన్ని, కథా రామాయణాన్ని చక్కగా రాశారు. అయితే అంతటితో ఆగకూడదు, మహారామాయణాన్ని కూడా రాయాలి. బద్దగించకుండా మహారామాయణం కూడా ప్రవచనం చేయమని ఆయన్ని శరణు వేడు. ఆయన రాయబోయేటువంటి, ఆయన ప్రవచనం చేయబోయేటువంటి వశిష్ఠుడికి రామచంద్రమూర్తికి జరిగిన సంభాషణ రూపమైనటువంటి మహారామాయణం చేత జీవులందరూ దుఃఖాన్ని జయించగలుగుతారయ్యా, కనుక వెళ్ళి మీ గురువుగారిని ఆశ్రయించు అని బ్రహ్మదేవుడు ఊరుకోలేదండి. వాల్మీకి చెప్తున్నారు, బ్రహ్మదేవుడు ఊరుకోలేదయ్యా. అరిష్టనేమి ఏం చేశారంటే, నా శిష్యుడైన భరద్వాజుని తీసుకుని ఆశ్రమానికి వచ్చారు. సృష్టికర్త అయినటువంటి బ్రహ్మదేవుడు మా ఆశ్రమానికి భరద్వాజుని తీసుకుని వచ్చేసరికి నాకు తన్మయమైందయ్యా. ఆ బ్రహ్మదేవుల వారికి అర్ఘ్యపాద్యాదులు సమర్పణ చేసుకున్నాను. సర్వభూత హితులు సత్వమూర్తి అయినటువంటి బ్రహ్మదేవుడికి సాష్టాంగ దండ ప్రణామం చేశాను. స్వామి, ఈరోజు ఎంత సుదినం స్వామి, లోక కళ్యాణమూర్తులు లోక సృష్టి కారకులైనటువంటి మీ దర్శనం అయినది స్వామి, మీ ఆజ్ఞ ఏమిటి అని నేను బ్రహ్మదేవుల వారిని అడిగాను. అప్పుడు మనవడా, నీవు ఆనందదాయకంగా రామచరిత్ర ప్రారంభించావు కదా, ఉత్తర రామాయణం, అఖండ రామాయణం, యోగ వాసిష్టం, శ్రీ వశిష్ఠ రామ సంవాదం అన్నటువంటి రూపమైనటువంటి మహారామాయణాన్ని ప్రవచనం చేయడం ప్రారంభించవయ్యా, అది లోక కళ్యాణం అవుతుంది. సో కథారామాయణంతో నీ కార్యక్రమాన్ని ముగించకు, ప్లీజ్ కంటిన్యూ, ప్లీజ్ గో అహెడ్ అని నన్ను ఆజ్ఞాపించారయ్యా. ఓ వాల్మీకి, నీవు చెప్పబోయేటువంటి ఆ అఖండ రామాయణం, శ్రీ వశిష్ఠ రామ సంవాదం ఉంది చూశావు, అది నావనెక్కిన వాడు ఏ విధంగా నదిని దాటగలడు? శ్రోత ఈ సంసార సాగరాన్ని నీ యోగ వాసిష్టమ గ్రంథ విశేషాలు అనేటువంటి నావ ద్వారా దాటివేయగలుగుతాడయ్యా. నేను ఈ విషయం చెప్పడానికే ఇక్కడికి వచ్చాను. కాబట్టి లోకహితార్థం ఈ యోగ వాసిష్టం శ్రీ వశిష్ఠ రామ సంవాదం యొక్క ప్రవచనం రచన కొనసాగించవయ్యా, కథారామాయణంతో ఆగకు, ప్లీజ్ గో అహెడ్ అని ఆజ్ఞాపించారు. నేను పులకిత శరీరంతో బ్రహ్మదేవుడి దర్శనం చేత ఏర్పడిన ఆనందంతో తన్మయుడినై ఉన్నానే కాని ఆయన చెప్తున్నటువంటి విషయం నేను సరిగ్గా వినలేదు. ఇంతలో ఆ తన్మయత్వంతో ఆ ఆనంద బాష్పాలు రాలుస్తూ నేను మరలా స్వామి కోసం, బ్రహ్మదేవుడి దర్శనం కోసం కళ్ళు తెరిచాను. వారు అక్కడ లేరు, వారు అంతర్హితులయ్యారు. అప్పుడు పక్కన ఉన్నటువంటి భరద్వాజులను అడిగాను నేను, ప్రియ భరద్వాజ, ఇప్పుడు బ్రహ్మదేవుడు వారు నాకు దర్శనం ప్రసాదించి నన్ను పునీతుల్ని చేశారు, అయితే ఏదో ఆజ్ఞ ఇచ్చినట్లున్నారు, ఆ ఆజ్ఞ ఏమిటయ్యా అది చెప్పు అన్నాను. అప్పుడు భరద్వాజులు, ఈ సర్వ జనులకు, సర్వ తరగతి జనులకు అత్యంత హితం చేకూర్చగలిగేటువంటి, సంసార సముద్రం నుంచి తరింపజేయగలిగినటువంటి కలిగినటువంటి మహారామాయణాన్ని పూర్తి చేయండి అని బ్రహ్మదేవుల వారు మిమ్మల్ని ఆజ్ఞాపించారండి. అప్పుడు భరద్వాజులు నాకు చెప్పిన విషయం విన్నానయ్యా, ఓ అరిష్టనేమి, భరద్వాజులు నన్ను కూడా అడిగారు ఏమనంటే, ఈ సంసార సంకటం నుంచి ఏ విధంగా శ్రీరాముడు, దశరథుడు, లక్ష్మణుడు, శత్రుఘ్నుడు, సీతాదేవి, మంత్రులు, దశరథుడు, వీళ్ళు ఈ సంసార దుఃఖం నుంచి ఎలా తప్పించుకున్నారు అనే విషయంలో కథను కొనసాగించి నాకు వినిపించండి అని నాకు అని నన్ను కోరారు. అప్పుడు భరద్వాజుడికి, ఓ భరద్వాజ, నీవు అడుగుతున్నట్టుగా చెప్తున్నాను వినవయ్యా. శృణువత్స భరద్వాజ యథాపృష్టం వదామితే శృతేన ఏన సమ్మోహమలం దూరీకరిష్యసి. వత్స భరద్వాజ, నీవు అడుగుతున్నది చెప్తున్నాను విను, దీని వలన జీవుల యొక్క మోహం తొలగుతుందయ్యా. ఏ విధంగా అయితే రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు, కౌశల్య, సుమిత్ర, దశరథుడు వీళ్ళందరూ కూడా ఈ సంసార దుఃఖాన్ని జయించారో, వైరాగ్య చిత్తులయ్యారో, కేవలం ప్రారబ్ధ కర్మల చేత వర్తమాన కర్మలు నిర్వర్తిస్తూనే ఒక అతీతత్వం, ఒక అనిర్వచనీయ ఆనందత్వం, ఓ మోక్ష స్థితిని ఆస్వాదిస్తూ అనుభవించారో, అదంతా చెప్తానయ్యా. అపార సంసార సముద్రపాతి లద్వా పరాం యుక్తిం ఉదార సత్వ. ఈ అపారమైనటువంటి సంసార సముద్రంలో మునుగుతున్నటువంటి వ్యక్తికి జ్ఞానమే ఉపాయం అయ్యా, ఉపాయంతోనే దీన్ని జయించాలి. జ్ఞానంతోనే శోకాన్ని, దైన్యాన్ని, అభిమానాన్ని జయించాలి. జ్ఞానంతో ఆత్మజ్ఞానం సంపాదించుకుని నిత్య తృప్తుడై వెలయాలి అనే ఉద్దేశంతో నేను ఈ అఖండ రామాయణం చెప్పబోతున్నానయ్యా అని చెప్పడం కొనసాగించారు. అప్పుడు భరద్వాజుడు మరొక్కసారి గురువు గారికి నమస్కరించి, ఓ బ్రహ్మవేత్త, ఈ జీవుడు క్రమక్రమంగా జీవన్ముక్తి స్థితిని ఏ విధంగా పొందవచ్చో, రాముడు ఏ విధంగా అనుసరించారో ఆ విశేషాలు మాకు చెప్పండి, తద్వారా మేము మోక్ష సుఖులు అవుతాం అని నమస్కారం చేసుకూర్చున్నారు. అప్పుడు వాల్మీకి ఇక ప్రవచనం ప్రారంభించారు. వాల్మీకి ఇప్పుడు వర్తమానంలో అరిష్టనేమి చెప్తున్నారనమాట. ఓ అరిష్టనేమి, ఆ రోజు ప్రవచనం చేసింది నీకు వినిపిస్తాను విను. ఓ జనులారా, ఓ శ్రోతలారా, ఓ సర్వ మానవులారా, ఈ అఖండ రామాయణం యోగ వాసిష్టం శ్రీ వశిష్ఠ రామ సంవాదం అనబడేటువంటి రామాయణ తదనంతర కథా విశేషాన్ని చెప్తున్నాను. గురు అయినటువంటి వశిష్ఠ మహర్షి శిష్యుడైనటువంటి రామచంద్రమూర్తికి జరిగిన సంభాషణ రూపం ముందుగా కొన్ని ముఖ్య విశేషాలు చెప్తాను వినండి. ఆకాశానికి రూపం లేకపోయినప్పటికీ నీలంగా కనిపిస్తోంది. వాస్తవానికి ఆకాశంలో ఏదైనా వస్తువు ఉందా? లేదు. అట్లాగే ఈ జగత్ అనేది కూడా వాస్తవానికి ఉనికి లేకపోయినప్పటికీ ఇది కనిపిస్తోంది. ఎందుకు కనిపిస్తోంది? ఆరోపిత దృష్టి చేత కనిపిస్తోంది. అంటే అక్కడ వాస్తవానికి ఉన్నది పరబ్రహ్మమే అయినప్పటికీ జగత్ రూపంగా అజ్ఞాన దృష్టికి అనిపిస్తోంది, కల్పిత దృష్టికి, ఆరోపిత దృష్టికి అనుభవం అవుతోంది. అటువంటి కల్పిత ప్రపంచంలో మరల మనస్సు ఉదయించకుండా ఉండేటట్లు, ఈ జగత్తు జగత్తుగా విస్మరించబడేటట్టు ఎప్పుడైతే మనస్సు స్థితి పొందుతుందో అదే ముక్తి యొక్క స్వరూపం. జగత్తు జగత్తుగా కాకుండా పరమాత్మ యొక్క ప్రత్యక్ష రూపంగా, సస్వరూపాత్మ యొక్క ప్రత్యక్ష అనుభవ చమత్కార రూపంగా ఎప్పుడు అనుభవం అవుతుందో అది ముక్త స్థితి. మేఘం రకరకాల ఆకారాల్లో ఉన్నప్పుడు అక్కడేదో వస్తు రూపంలోనూ వనం రూపంలోనూ ఉన్నట్లు అనిపిస్తుంది. వాస్తవానికి అదంతా మేఘమే అయినప్పటికీ ఆకాశంలో ఏవో ఆకారాలు ఉన్నట్టుగా, ఓ మనిషి ఆకారమో, ముని ఆకారమో, కొండ ఆకారమో, లేకపోతే గుట్ట ఆకారమో, లేకపోతే తోటాకారంలాగానే మేఘాల యొక్క ఆకారాన్ని చూచి ఒక ద్రష్టకి భ్రమలాగా అనిపించవచ్చు. అలా భ్రమగా ఎలా అనిపిస్తోందో ఈ జగత్ అనేది ఉన్నది అని ఆత్మ పట్ల ఏర్పడిన అజ్ఞానపూరితమైనటువంటి ఆరోపిత దృష్టి చేత జగత్ అనుభవం అవుతోంది. కాబట్టి ఈ కనబడి అనేక వస్తువులతో కనబడుతున్నటువంటి ఈ దృశ్యం వాస్తవానికి దీనికి అస్తిత్వం లేదు. అంటే భావనతో, భావ ఆవేశంతో చూడబడేటప్పుడు విషయములుగా సంఘటనలుగా అనిపిస్తుంది, కానీ ఇక్కడ పంచభూతాత్మకమే కాబట్టి ఇక్కడ వాస్తవానికి ఈ దృశ్యానికి అస్తిత్వం లేదు. అయితే ఈ జగత్తు ఉన్నది కాని దీని, ఈ జగత్తు దేనిపై ఆధారపడి ఉన్నదో అటువంటి ఆత్మ లేదని, ఈ జగత్తే ఉన్నదని భ్రమ దృష్టికి, అజ్ఞాన దృష్టికి అనిపిస్తోంది కదా. అటువంటి అజ్ఞానం తొలగాలంటే ఆత్మజ్ఞానం వినా వేరే మార్గం లేదు. అటువంటి ముక్తి స్వరూపం అనుభవానికి రావటానికి ఆత్మ సాక్షాత్కారం కొరకై ప్రయత్నించాలి. సాక్షాత్కారం అంటే ఎదురుగా కనపడేది ఆత్మ యొక్క ప్రత్యక్ష రూపంగా అనిపించాలి, అందుకై ప్రయత్నించాలి. అప్పుడు మాత్రమే ఈ జగద్దృష్టి ఈ ద్రష్టలో తొలగుతుంది, అంతకుమించి మార్గం లేదు. మనం చెప్పుకోబోయేటువంటి ఈ శాస్త్రాన్ని పరిశీలించడం చేత, అలాగే తదితర ఆత్మశాస్త్రాలను పరిశీలించడం చేత క్రమంగా ఆత్మదర్శనం లభిస్తుంది. అంటే ఈ కనబడేదంతా ఆత్మ యొక్క ప్రత్యక్ష రూపంగా తెలియవస్తుంది. మనం చెప్పుకోబోయే ఈ అఖండ రామాయణ శాస్త్రాన్ని ఎవరైతే వింటారో వారికి తప్పక ఆత్మ సాక్షాత్కారం లభిస్తుందయ్యా, ఇది గొప్ప ఉపాయమయ్యా. ఈ జగత్తు అనబడేది అంతరంగం యొక్క భ్రాంతి చేతనే కల్పించబడుతోంది. జగద్భ్రమో అయం దృశ్యోపి నాస్తి అనుభూయతే, వాస్తవానికి లేకపోయినప్పటికీ అస్థి అనుభూయతే, ఉన్నట్లే అనిపిస్తుంది కదా. ఆకాశంలో నీలం రంగు లేదు కానీ ఉన్నట్లే అనిపిస్తుంది. అయితే ఆకాశంలో ఏ పదార్థం లేదు కాబట్టి నీలం రంగు అనేది కళ్ళ యొక్క భ్రమ మాత్రమే అని విచారణ చేత తెలిసినట్లే ఈ అఖండ రామాయణ శాస్త్ర విచారణ చేత ఈ జగత్తు వాస్తవానికి లేదు అనేది తప్పకుండా అనుభూతం అవుతుందయ్యా. దృశ్యం నాస్తి ఇది బోధేన మనసో దృశ్యమార్జవం సంపన్నం చేతదుత్పన్న పరా నిర్వాణ నిర్వృతి. దృశ్య వస్తువు వాస్తవానికి లేదు, ఇది మిథ్య. ఒక నవలలో పాత్రలు నిజంగా ఉన్నాయండి, ఒక సినిమాలో జరిగే సంఘటనలు, ప్రేమలు, కోపాలు, ఆవేశాలు నిజంగా ఉన్నాయండి. అవి ఏ విధంగా వాస్తవానికి లేకపోయినప్పటికీ ఆ సమయంలో ఉన్నట్లే ద్రష్ట అనుభవిస్తున్నాడు. స్వప్నంలో సంఘటనలు ఉన్నాయండి, లేవు కానీ స్వప్నం చూసేటప్పుడు నిజం అనుకుంటున్నాడు కదా, అనుభవిస్తున్నాడు కదా. అలాగే ఈ జగత్తు కూడా, ఈ దృశ్యము కూడా వాస్తవానికి లేదు, దిస్ ఈజ్ అన్ ఇల్యూజన్, ఇది ఒక మిథ్య అనేటువంటి అవగాహనతో మనస్సు నిర్మలం అవుతుంది. అటువంటి అవగాహన ఏర్పడాలంటే తత్వజ్ఞానం ఏర్పడాలి. త్వం తత్ అసి అన్నటువంటి జ్ఞానం ఎప్పుడైతే మనసులో ప్రవేశిస్తుందో ఈ మిథ్యాజ్ఞానం దృశ్య వస్తువుకు సంబంధించిన అనుభూతులు మనసునందు తొలగి అప్పుడు అటువంటి వ్యక్తికి నిర్వాణ ముక్తి, పరమానందము, అవ్యాజ ఆనంద స్థితి లభిస్తుందయ్యా. అయితే ఈ జగత్తు ఉన్నది అని అనిపించడానికి కారణం అనేక జన్మలుగా మనస్సుతో ఇది ఉన్నది, ఇది అనుభవము, ఇది సుఖ దుఃఖ ప్రదాత అని విషయముల పట్ల, వ్యవహారముల పట్ల, రూపనామాల పట్ల, సందర్భముల పట్ల ఒక భావావేశం అభ్యాసం చేయటం చేత ఒకనక అలవాటైంది. ఆ అలవాటు కాస్త మరింత కొనసాగటం చేత వాసన లేక సంస్కారం అయింది. ఆ అనేక జన్మల వాసన చేత ఈ జగత్తు వాస్తవానికి ఉన్నట్లే అనిపిస్తోంది. అటువంటి వాసనల సంపూర్ణ త్యాగమే మోక్షం యొక్క స్వరూపం. అటువంటి మోక్షము అనబడేది చిత్తశుద్ధి నుండి, చిత్తశుద్ధి చేత, ఆ చిత్తశుద్ధి పరంపరా క్రమం చేత, ఉత్తమమైనటువంటి శాస్త్ర అవగాహన చేత లభిస్తుంది. శీతాకాలం వెళ్ళిపోయిన తర్వాత మంచు ఎప్పుడైతే కరిగిపోయి చక్కగా చెట్లు వాటి రంగులు స్పష్టంగా కనిపిస్తాయో, ఎప్పుడైతే ఈ అంతరంగంలో ఏర్పడి ఉన్నటువంటి వ్యవహార సంబంధమైన, దృశ్య సంబంధమైన వాసనలు క్షయిస్తాయో, అప్పుడు ఆ మనస్సు కూడా లయిస్తుంది, లేదా మనస్సు అత్యంత నిర్మలమై ఆత్మస్వరూపాన్ని సంతరించుకుంటుంది. ఓ భరద్వాజ, ఈ సందర్భంలో ఓ అరిష్టనేమి, ఓ తదితర శిష్యులారా, శ్రోతలారా, ఒక దండ, ముత్యముల దండ లోపల ధారంతో గుచ్చబడి ఒకటితో ఒకటి కలిసి ఉన్నట్టుగా, దండ కలిసి, దండలో అనేక పూలున్నాయి లేక అనేక ముత్యాలున్నాయి, ఆ ముత్యాలన్నీ కలిసి ఉన్నాయి. ఎట్లా కలిసి ఉన్నాయి? ఒకదంతా ఒకటి సంబంధం వల్ల కాదు, అంతరంలో ధారం చేత, ధారానికి చుట్టబడటం చేత అవన్నీ కలిసి ఉన్నాయి. అలాగే ఈ ప్రాణులు, ఈ శరీరములు, ఇవన్నీ వాసన యొక్క బలం చేతనే నిలబడుతున్నాయి. సో ప్రతి జీవుల్లో వాసన ఉంది. వాసన అంటే ఈ టెండెన్సీ ఎలా ఏర్పడింది? ఒక కర్మ చేస్తూ, ఒక అభ్యాసం చేస్తూ, ఒక మానసికమైనటువంటి, శారీరకమైనటువంటి ఒక అభ్యాసం చేస్తూ, ఆ అభ్యాసం కోపం కావచ్చు, ఇష్టం కావచ్చు, ప్రేమ కావచ్చు, భక్తి కావచ్చు, పాజిటివ్ కావచ్చు, నెగిటివ్ కావచ్చు, ఆ అభ్యాసం అనేక సార్లు చేస్తూ ఉందిగా, అది స్వభావంగా మారి ఆ స్వభావం కాస్త సంస్కారంగా మారి లేక వాసనగా మారుతుంది. వాసన ఈజ్ నథింగ్ బట్ ఇంటెన్సిఫైడ్ యాక్ట్స్ బై యాక్ట్స్ ఎగ్జిక్యూటెడ్ బై వన్స్ ఓన్ సెల్ఫ్. ఒక జీవుడు అనేక జన్మలుగా ఏ కర్మలు ఆవేశపూరితంగా, భావపూరితంగా, రాగద్వేషతో కూడుకున్నవై నిర్వర్తించాడో వాటి యొక్క అంతిమ ప్రయోజనమే వాసన. హీ టెండ్స్ టు బిహేవ్ ఇన్ ఏ పర్టికులర్ వే బికాస్ ఇన్ ద పాస్ట్, ఒక ఆయనకి కోపం వచ్చేస్తుంది, చిన్న విషయాలు కోపం వస్తుంది. ఏమయ్యా చిన్న విషయాలకి ఎందుకు కోపం వస్తుంది? అంతంత కోపం జీవిస్తామేంటి? నేలకేసి తలకాయ కొట్టుకోవడం, గోడకేసి తల కొట్టుకోవడం, లేకపోతే వాళ్ళని వీళ్ళని తిట్టడం, కొట్టడం, ఇటువంటి ఇంత కోపం ఆవేశం జీవిస్తావే చిన్న తప్పులకి? ఏం చేయనండి, అలా అయిపోయిందండి, నేను చేయకూడదు, కోపం రాకూడదు అనుకుంటున్నా అలా వచ్చేస్తుందండి. సో ఈ కోపం ఏమైపోయింది? వాసన అయిపోయింది. అలాగే ఈ దృశ్యం నిజమే అనుకోవడం కూడా ఇటువంటి ఒకనక వాసన. ఈ వాసన ఎక్కడి నుంచి వచ్చింది? అంతకు ముందు అభ్యాస పరంపరల చేత ఏర్పడినదే. అటువంటి వాసనల చేతనే ఈ మానవుడు ఈ దేహాన్ని ధారణ చేస్తాడు. అంటే ముందుగా వాసనలు ఉన్నాయి, తర్వాత దేహం వస్తుంది, అందుకని ముందు దేహం తర్వాత వాసనలు కాదు. ఈ జీవుడు దేహాన్ని ఎలా పొందుతున్నాడు అంటే తన అంతరంగపు వాసనల యొక్క బలం చేత. సో ది హోల్డ్ ద స్ట్రెంగ్త్ వేర్ బై హీఈస్ హోల్డింగ్ ది బాడీ ఈజ్ నథింగ్ బట్ హిజ్ ఓన్ టెండెన్సీస్. సో ఒక జీవుడు అంతకు ముందు కలిగినటువంటి వాసనల బలం చేతనే ఈ దేహాన్ని ధారణ చేయడం జరుగుతోంది. కాబట్టి ఓ మిత్రులారా, ఈ వాసనలు ఉంది చూశారు, ఓ భరద్వాజ, ఈ జీవుడు ఏ వాసనలు కలిగి ఉన్నాడో ఆ వాసనలు రెండు విధాలయ్యా. ఇప్పుడు వర్తమానంలో హరిష్ఠని మీకు చెప్తున్నారు కదండి, అంతకుముందు భరద్వాజుడికి చెప్పింది చెప్తున్నారు కదండి, అంతే నేను భరద్వాజ లేక అరిష్టనేమి అన్నప్పుడు మనం అందరం భరద్వాజులు అరిష్టనేములు అనుకుందాం. మనలో ప్రతి ఒక్కరూ ఇందులో ఏదైనా సరిగ్గా రాకపోతే కూడా శ్రోతలు క్షమించాలి అనుకుంటూ విషయం మీద మనసు పెట్టాలని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నాను. ఈ జీవుడు దేని చేత ధారణ చేస్తున్నాడు ఈ శరీరాన్ని? వాసనల చేత. వాసనలు అనేది ఎలా రూపుదిద్దుకుంది? అంతకు ముందు ఉన్నటువంటి సంస్కారాల చేత. అంటే దేహం కన్నా ముందే వాసనలు ఉన్నాయి, వాసనల కన్నా ముందు సంస్కారాలు ఉన్నాయి, సంస్కారాల కన్నా ముందు సంస్కారం ఎలా రూపం పొందింది? అభ్యాస వశంగా. సో అభ్యాసాలు ముందు ఉన్నాయి, అభ్యాసాల నుంచి ఇది వచ్చింది. ఈ విధంగా ఈ వాసనల చేతనే చిన్న విషయాలకు కోపము, చిన్న విషయాలకు భయం ఏర్పడుతున్నట్టుగానే ఈ దృశ్యము నిజము అనే ఒకనక వాసన అనేటువంటి స్థితికి వచ్చాడు ఈ జీవుడు. ఇప్పుడు ఈ జీవుడు దేహధారణ చేసే ముందే అతనిలో వాసనలు ఉన్నాయి అనుకున్నామయ్యా. అయితే ఈ వాసనలు రెండు రకాలు, వాసన ద్విధ ప్రోక్త శుద్ధ చెమ్మలినా తథా. ఇందులో పాజిటివ్ నెగిటివ్, శుద్ధ వాసనలు మలిన వాసనలు ప్రతి జీవుడిలోనూ ఈ రెండు ఉన్నాయ్యా. పాజిటివ్ టెండెన్సీస్, నెగటివ్ టెండెన్సీస్. వీటిని నెగిటివ్ అంటాం, వీటిని పాజిటివ్ అంటాం అనేది కూడా వినండి అయ్యా. మలినా జన్మనో హేతు, మలిన వాసనల చేత మరల మరల దేహాలు ఆశ్రయించవలసినటువంటి ప్రారంభం వస్తుంది. మరల వల్ల అనేక సార్లు పుట్టడం, అనేక సార్లు చావడం. టేకింగ్ ద బాడీ, లీవింగ్ ద బాడీ, టేకింగ్ ద బాడీ, లీవింగ్ ద బాడీ, ఈ ప్రాసెస్ కంటిన్యూ అవుతుంటుంది. దీనివల్ల అంతరంగంలో ఉండినటువంటి మలిన వాసన వల్ల, శుద్ధ వాసనల వల్ల జన్మ శుద్ధ జన్మ వినాశిని, ఈ జన్మ పరంపరలు అనే చక్రం నుంచి ఈ జీవుడు శుద్ధ వాసనల చేత రిలీవ్ అవుతాడు. వన్ ఈజ్ క్రియేటింగ్ బాండేజ్, ది అదర్ ఈజ్ రిలీవింగ్ ది పర్సన్ ఫ్రమ్ ద బాండేజ్. అంటే ఈ జీవుడు రెండు రకాల వాసనలు కలిగి ఉన్నాడు. ఒక వాసన ఏంటి, బంధాన్ని కలగజేసే వాసనలు, కోపం, ఆవేశం, నెగిటివ్ టెండెన్సీస్, మమకారం, అహంకారం, దూషణ స్వభావం, ఇటువంటివన్నీ ఏమవుతాయి, అనేక జన్మ పరంపరలకు కారణమవుతుంది. కాబట్టి వీటిని మలిన వాసన, పొల్యూ ఫాల్టీ టెండెన్సీస్. రెండవది పాజిటివ్ టెండెన్సీస్, విచ్ గివ్ ఫ్రీడమ్. ఈ జీవుడిని జన్మబద్ధుడుగా కాకుండా స్వతంత్రుడుగా జీవి తీర్చిదిద్దేటువంటి వాసనలు కూడా ఈ జీవుల్లో ఉన్నాయి. ఈ రెండు ఉభయం ఉండబట్టే మానవ జన్మ వచ్చింది. సో ప్రతి జీవుడు మలిన వాసనలు, శుద్ధ వాసనలు రెండు కలిగి ఈ శరీరాన్ని ఇప్పుడు ఈ స్టార్టెడ్ హోల్డింగ్ దిస్ బాడీ, ఈ శరీరాన్ని ధారణ చేయడం ప్రారంభించాడు అనమాట. శరీరం రాకముందే ఈ రెండు ఉన్నాయి. మలిన వాసనలు ప్రవాహ బల ప్రబల అహంకారం కారణమవుతూ అజ్ఞాన క్షేత్రం దట్టంగా పెరిగిపోతూ ఉండగా జన్మ పునర్జన్మల ఫలం ప్రసాదిస్తోంది. శుద్ధ వాసనలో తత్వజ్ఞానానికి సానుకూల్యం ప్రసాదిస్తోంది. శుద్ధ వాసనల వల్ల జీవుడు ఆత్మతత్వాన్ని వినాలని, సహజీవుల పట్ల ప్రేమతత్వాన్ని ప్రదర్శించాలని, సర్వులను పరమాత్మ యొక్క ప్రత్యక్ష రూపంగా చూడాలని, ఇటువంటి శుద్ధ వాసనలు కూడా ఇతరులో ఉన్నాయి. శుద్ధ కార్యక్రమాల అభ్యాసం చేత శుద్ధ వాసనలు ప్రవృద్ధం అవుతాయి. మలిన కర్మల అభ్యాసం చేత మలిన వాసనలు రూపుదిద్దుకుంటూ ఉన్నాయి. ఈ శుద్ధ వాసనలు తత్వజ్ఞానానికి అనుకూలం చేస్తాయి జీవుణ్ణి. కాబట్టి ఇతను వర్తమానంలో ఏం చేయాలి, శుద్ధ వాసనలు ప్రవృద్ధం చేసుకుంటూ ఉంటే వాటి వల్ల తత్వజ్ఞానాన్ని సముపార్జించుకోవటానికి, అంటే దీనికి ఆవలున్న స్వస్వరూపాన్ని అర్థం చేసుకుని అవధారణ చేయడానికి, దేహావధారణ కాదు దేహి అవధారణ, ఆత్మావధారణ, ఆత్మస్వరూపాన్ని ఆస్వాదించడానికి సహకరించే కారణాలు అవుతాయి. అటువంటి వాడు శుద్ధ వాసనల యొక్క అభ్యాసం చేత క్రమక్రమంగా మరొక జన్మ యొక్క బీజాలన్నీ కూడా ద రూట్స్ ఫర్ హ్యావింగ్ అనదర్ బాడీ నశింపజేయబడుతూ వస్తాయి. అనగా వేయించి ఒక గింజను వేయించామనుకోండి, అది ఇప్పుడు నేలలో ఉన్నప్పటికీ మళ్ళా మొలవదు కదా. అలాగే శుద్ధ వాసనలు పరిపుష్టి పొందినటువంటి జీవుడి పట్ల పునర్జన్మ అనేటువంటి విత్తనం వేయించబడిన విత్తనమై పునః వృక్షంలో తయారవడానికి, మరల జన్మ ప్రాప్తించడానికి త్రోవని ఖండిస్తాయి అన్నమాట. ఈ విధంగా ఒక మానవ దేహాన్ని ఆశ్రయించినటువంటి జీవుడు వాసనలు ఉన్నాయి, జన్మ జన్మల సంస్కారాలు ఉన్నాయి. వాసనలనే సంస్కారాలు అంటాం, వాసనల యొక్క పరాకాష్ఠలో అవి సంస్కారాలు అవుతాయి. సంస్కారాలు ఈ జీవుని ప్రవర్తింపజేస్తూ ఉంటాయి. ఇటువంటి జీవుల్లో రెండు రకాల వాసనలు, వాసనలను డివైడ్ చేసాం, ఒకటి శుద్ధ వాసనలు, ఒకటి మలిన వాసనలు. మలిన వాసనలు అనేక జన్మ పరంపరలకు అనేక దేహాలు ఆశ్రయించడానికి కారణమవుతూ ఉంటే, శుద్ధ వాసనలు ఈ జీవుని జన్మ జన్మల చక్ర పరిభ్రమణం నుంచి రిలీఫ్ ఇచ్చి జీవన్ముక్తత్వం ప్రసాదించడానికి కారణమవుతుంది. ఏ శుద్ధ వాసన పూజో నా జన్మ అనర్థ భాజనం. శుద్ధ వాసనలను ఆశ్రయించడం చేత తత్వజ్ఞాన ఫలం లభించి అనర్థమైనటువంటి పునర్జన్మలు సమస్య పోయేటట్టు మార్గం చూపిస్తాయి.
ఎవరైతే ఈ విధంగా శుద్ధ వాసనల ద్వారా మలిన వాసనలను తొలగించుకుని ఉంటారో వారు జీవన్ముక్తులు అని చెప్పబడుతున్నారు. వారికి వర్తమానంలో ఆయా కర్మల వ్యవహారములు ఉన్నప్పటికీ వేయించబడిన గింజ పునరంకురం కలిగి ఉండనట్లుగా మరల జన్మలకు కారణాలు సమసిపోతాయి. కాబట్టి ఒక జీవన్ముక్త పదవిని ప్రాప్తింపజేసుకుంటూ ఉంటారు. ఆ విధంగా ఓ అరిష్టరేమి, ఓ భరద్వాజ, ఓ శ్రోతలారా, రామచంద్రమూర్తి జీవన్ముక్తిని పొందడం జరిగింది. అందుచేత ఏ విధంగా రామచంద్రమూర్తి జీవన్ముక్త స్థితిని ఆస్వాదిస్తున్నారో ఆ విధానం, ఆ శ్రవణం జరామరణ నాశనం కొరకై మీరందరూ చక్కగా వినుదలుగాక. ఓ శ్రోతలారా, ఇప్పుడు ఇక్కడి నుంచి రాముని యొక్క శుభ చరిత్ర చెప్పడానికి ఉద్యమిస్తున్నాను. అందరూ శ్రద్ధగా వినండి. నేను చెప్పబోయే విషయం వల్ల ఏనైవ సర్వం న్యాస్యసి సర్వదా విషయమంతా మీకు సుస్పష్టం అవుతుంది. అయోధ్య నగరాన్ని పాలించేటువంటి దశరథ మహారాజు ఎంతో దీర్ఘ వేల సంవత్సరముల రాజ్యపాలన తర్వాత కూడా పుత్రులు కలగకపోతే అప్పుడు పెద్దల యొక్క ఆజ్ఞను అనుసరించి మహర్షి వశిష్ట ప్రవచనాన్ని ఆశ్రయించి పుత్రకామేష్టి యాగాన్ని ప్రారంభించారు. పుత్రకామేష్టి చేత యొక్క ప్రయోజనంగా దశరథ మహారాజుకి నలుగురు కుమారులు కలిగారు. వాళ్ళ పేర్లు శ్రీ రామచంద్రమూర్తి, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు. ఈ నలుగురు కొడుకులు కూడా చక్కగా దినదిన ప్రవర్తమానులు అవుతూ ఉండగా వారి 5వ ఏట ఆ నలుగురు కొడుకులను కులగురు అయినటువంటి వశిష్ఠ మహర్షి వద్దకు తీసుకువెళ్లి విద్యాభ్యాసం ప్రారంభించారు. ఆ రాజకుమారులు నలుగురు విద్యాభ్యాసం 7 ఇయర్స్ 7 సంవత్సరాలు కొనసాగించి పూర్తి చేశారు. విద్యాభ్యాసం అయిపోయింది. స్వరద్రూపులై నవనవోన్నత విలాసంతో ఆ నలుగురు ప్రకాశిస్తున్నారు. 7 సంవత్సరముల తర్వాత విద్యాభ్యాసం తర్వాత నలుగురు రాజకుమారులు గురుకులం నుండి అంతఃపురాన్ని తిరిగి వచ్చారు. ఆ సమయంలో దశరథుని పాలనలో ప్రజలందరూ జ్వర ఉపద్రవాలు లేకుండా ఆనందంగా రోజులు గడుపుతున్నారు. ఒకనొక రోజు శ్రీరామచంద్రమూర్తికి తీర్థయాత్రలు చేయాలని పవిత్రమైనటువంటి ఆశ్రమాలు, ఉత్తమమైనటువంటి తీర్థాలు, మహనీయుల స్థానాలు దర్శించాలని ఒక యోచన వచ్చింది. ఆ రోజుల్లో విద్యాభ్యాసం పూర్తి అయిన తరువాత ఇంటికి వచ్చినటువంటి విద్యార్థి హర్ ప్రాక్టికల్ నాలెడ్జ్ లోక సంచారం చేయాలన్నమాట. ముఖ్యమైనటువంటి పవిత్రమైనటువంటి స్థలాలు చూడాలి, మహనీయులు సందర్శనం చేసుకోవాలి, వారితో కూడా సంభాషించాలి, గురువు చెప్పినటువంటి వాక్యాలను జ్ఞాన సారాంశాన్ని నిర్దిష్టం చేసుకోవాలి. అటువంటి ఆచారం ఆ రోజుల్లో ఉండేది. సో ఆచారాన్ని అనుసరించి ఒకనొక రోజు రాఘవుడు తండ్రిని సమీపించి పాదపద్మములు ఆశ్రయించి నమస్కరించి, నాన్నగారు, తీర్థాని దేవసద్మాని వనాన్యాయతనాని చ ద్రష్టుం ఉత్కుంఠితం తాత మమేదం నాథ మానసం ఉత్పహితం మానసం. నా మనస్సు దేవాలయాలను, తీర్థాలను, తపోవనాలను, మహర్షుల ఆశ్రమాలను, పర్వత ప్రదేశాలను చూచి రావాలని ఆతురతపడుతోందండి. నా ఈ మొదటి కోరిక చెల్లించమని మీకు ప్రార్థన చేస్తున్నాను అని విని దశరథ మహారాజు చిరునవ్వుతో ఆలోచించి వశిష్ట మహర్షిని ఆహ్వానించి వారితో సమాలోచన చేసి తీర్థయాత్రలు అంగీకరించారు. ఒకనొక మంచి రోజు శుభ నక్షత్రాన రాఘవుడు ఉత్తమమైన అలంకారాలతో బ్రాహ్మణులు స్వస్తి చెప్తూ ఉండగా వశిష్ఠ మహర్షి యొక్క ఆశీర్వాదాన్ని పొందినవారే తల్లి తల్లులకు పాదాలు నమస్కరించి వారి ఆశీర్వాదం పొంది ముఖ్యమైనటువంటి కొంతమంది స్నేహితులను రాజపుత్రులను తీసుకుని ఇంకా తీర్థయాత్రలకు బయలుదేరారు. తమ్ముళ్ళు తదితర రాజపుత్రులు కొంతమంది సైనికులు విప్రులు ఇటువంటి వారందరూ ఆ తీర్థయాత్రలో పాల్గొన్నారు. శ్రీరామచంద్రమూర్తి ఇక బయలుదేరారు. ప్రజల దీవెనలు బ్రాహ్మణుల దీవెనలు అందుకుని అక్కడి కోసల స్వదేశమైనటువంటి కోసల రాజ్యం నుంచి ప్రయాణం ప్రారంభించి చక్కగా పవిత్ర నదీ తీరాలను అరణ్యాలను ఆశ్రమాలను చిట్టడవులను సముద్ర తీరాలను పర్వత భూములను గంగా యమున సరస్వతి కృష్ణ గోదావరి ఇటువంటి నదీ తటాలను వింధ్య హిమాలయం ఇటువంటి పర్వత స్థానములను నైమిషారణ్యం ధర్మారణ్యం వారణాసి గయా కేదారం శ్రీశైలం పుష్కరం మానస సరోవరం చక్రతీర్థం ఉత్తర మానసం అగ్నితీర్థం ఇంద్రజ్యుమ్న సరోవరం ఇటువంటి అనేక ప్రదేశాలను సందర్శిస్తూ సందర్శించడం ప్రారంభించారు. సందర్శిస్తూ వస్తున్నారు. అనేక ఆశ్చర్యకరమైనటువంటి ప్రదేశాలను చూశారు. మహర్షుల బ్రహ్మర్షుల దేవర్షుల ఉత్తమ భూములను దర్శించారు. అనేక చోట్ల మరల మరల కొన్ని రోజులు ఉంటూ మహనీయులతో సంభాషిస్తూ ఆ యొక్క తీర్థయాత్రలను నిర్వర్తించారు. తీర్థయాత్రలు సంపూర్తి చేసుకుని రామచంద్రమూర్తి తిరిగి అయోధ్యారాజ్యం ప్రవేశించారు. పురవాసులంతా రామచంద్రమూర్తికి తమ్ముళ్లకు పుష్పాంజలులు సమర్పించారు. జయంతుడు స్వర్గలోకం ప్రవేశించినట్టు తిరిగి రామచంద్రమూర్తి రాజసభ ప్రవేశించారు. రాజభవనాన్ని ప్రవేశించారు. తల్లిదండ్రులకు వశిష్ఠ మహర్షికి జ్ఞాతి భ్రాతృగణానికి బ్రాహ్మణులకు కులవృద్ధులకు నమస్కారం సమర్పించారు. ప్రేమపూర్వకంగా తల్లిదండ్రులను స్నేహితులను బ్రాహ్మణులను సంతోషపెట్టారు. రాముని యొక్క తిరిగి రాకతో 8 రోజులు గొప్ప ఉత్సవం జరిగింది. అందరూ ఆనంద ఉత్సాహాలతో కోలాహలాలు ఆస్వాదించారు. అప్పటి నుంచి రామచంద్రమూర్తి తాను ఆయా ప్రదేశాల్లో ఆయా దేశాల్లో చూచిన అనేక విచిత్రమైనటువంటి ఉత్కృష్టమైనటువంటి పవిత్రమైనటువంటి స్థానాలను అన్నీ తమ్ముళ్లతోనూ మిత్రులతోనూ పంచుకుంటూ సంభాషించుకుంటూ ఉండేవాళ్ళు. వస్తు లేచేవారు రామచంద్రమూర్తి. సంధ్యావందన నిత్యకృత్యాలు నెరవేర్చేవారు. సభకు వచ్చేవారు. సభా మధ్యంలో దేవేంద్రుల దశరథుడు వెలుగుతూ ఉంటే తనకు ఉచితమైనటువంటి రాజకుమార ఆశ్రమ సింహాసనాన్ని అధిష్ఠించి అన్ని చూస్తూ ఉండేవారు. ఈ విధంగా రోజులు గడిచిపోతూ ఉన్నాయి. అప్పుడప్పుడు తండ్రి యొక్క ఆజ్ఞ తీసుకుని ఆయా జంతువులను వేటాడటానికి వనాలకు వెళ్లి వస్తుండేవారు. రాత్రిపూట స్నానములు మొదలైనవి నిర్వర్తిస్తూ బంధుమిత్రులతో చక్కగా భోజనాదులు నిర్వర్తిస్తూ రాత్రులు గడుపుతూ ఉండేవారు. ఈ విధంగా తీర్థయాత్రల నుంచి తిరిగి వచ్చిన తర్వాత రామచంద్రమూర్తి దైనందిక కృత్యాలు నిర్వర్తిస్తూ అంతఃపురంలో రోజులు గడుపుతూ ఉండేవారు. తన యొక్క మనోజ్ఞ ప్రవర్తనతో అందరికీ దశమయంగా సంతోషింపజేస్తూ ఉండగా రోజులు గడుస్తూ ఉన్నాయి. ఇప్పుడు రామచంద్రమూర్తి 16 ఏళ్ల వయసువాడు. అంతఃపురంలో రోజులు గడుపుతూ ఉండగా కొంతకాలానికి శరత్కాలంలో సరోవరంలోని జలం సృష్టిస్తున్నట్టుగా కించిత్ సృష్టించసాగాడు. భరత శత్రుఘ్నులు కూడా అతన్ని అనుసరించి ఉండేవాళ్ళు కదా. ఒక శత్రుఘ్నుడు లక్ష్మణుడు రామచంద్రమూర్తిని అనుసరించి ఉన్నారు. భరతుడు మాత్రం తాతగారు కేకే మహారాజు గారి గృహానికి వెళ్లి అక్కడ రోజులు గడుపుతూ ఉండేవారు. దశరథుడు ఒకవైపు భూమండలాన్ని నియమానుసారంగా పాలన చేస్తూ ఉండగా రోజులు గడుస్తున్నాయి. ఇటువైపు రామచంద్రమూర్తి మాత్రం తీర్థయాత్రలకు వెళ్లి వచ్చినప్పటి నుంచి కించిత్ ఆలోచన, కించిత్ వేదన, మానసిక వేదన పొందడం ప్రారంభించారు. ఒకవైపు సభలో తన స్థానాన్ని సమీపిస్తూ సభలో టైం గడుపుతూ సత్సంగంలో టైం గడుపుతూ వెంటనే అంతఃపురం ప్రవేశించి ఏకాంతంలో ఎక్కువ కాలం గడుపుతూ ఉండేవారు. క్రమంగా వికసితమైనటువంటి ఆయన ముఖం కించిత్ పాలిపోతూ కనబడేది. శ్రీరామచంద్రమూర్తి విచారవశుడై ఉండేవాడు, విచారంతో పరవశం పొందుతున్న వాళ్ళే ఉండేవారు. అంతఃపురంలో గంటల తరబడి చెక్కిల మీద చేయి వేసుకుని పద్మాసనం వేసుకుని కూర్చుని ఏమి చేయకుండా తూక్ష్ణభావం వహిస్తూ చూస్తూ ఉండేవాడు. ఏదో చింత వల్ల శ్రీరాముడు విమనస్కుడై ఉండేవాడు, ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడేవాడు కాదు. సేవకులు మాటిమాటికి ప్రార్థిస్తే గాని ఈవెన్ దినకృత్యాలు కూడా నిర్వర్తించినట్టుగా రోజులు వచ్చేసాయి. గంభీర స్వభావుడైనటువంటి రామచంద్రమూర్తి యొక్క ఈ స్థితిని చూచి ఈ సోదరులు లక్ష్మణ శత్రుఘ్నులు అదే దీనత్వం అనుభవిస్తూ అదే ఏకాంతాన్ని కూడా పొందడం ప్రారంభించారు. వారు కూడా విచారంతో సృష్టిస్తూ ఉండేవారు. ఇదంతా గమనిస్తున్నటువంటి దశరథుడు, కౌశల్య, సుమిత్ర, కైకేయి వాళ్ళు కూడా చింతాపరవశులు అవడం ప్రారంభించారు. ఒకనొక రోజు దశరథ మహారాజు రామాంతపురం ప్రవేశించి రామచంద్రమూర్తిని దగ్గరికి తీసుకుని తొడబై కూర్చోబెట్టుకుని, నాయనా పుత్ర, నీకు ఏదైనా చింత ఉన్నదా, ఏదైనా భయపడుతున్నామా, ఎందుకయ్యా అధిక కాలం ఏకాంతంగా నిరుత్సాహంగా గడుపుతున్నావు, నీ ముఖం కొంచెం తెల్లబారుతోంది, విషయం ఏమిటో చెప్పునానా అని అత్యంత స్నేహపూర్వకంగా అడిగారు. రామచంద్రుడు ఏమీ పలకలేదు. కాదు నాన్నా, నీ మనసులో ఏమున్నది కొంచెం చెప్పమ్మా అంటే అప్పుడు పెదవులు విప్పి రామచంద్రమూర్తి, నాకించిత్ నే దుఃఖం ఇచ్చుత్వా పితురంగక, తండ్రి తొడ మీద కూర్చుని, తండ్రి నాకు ఎటువంటి దుఃఖం లేదు లేదు తండ్రి అని ఒక మాట అనేశాడు. విషయం ఏమీ చెప్పట్లా. దశరథ మహారాజు ఆలోచించడం ప్రారంభించారు. ఏమిటి పిల్లవాడు ఇంత విచారపూరితంగా పూరిత మనస్కుడై ఉన్నాడు, దీనికి కారణమేమిటి అని ఒకనొక రోజు కాస్త సమయాన్ని చూసుకుని వశిష్ఠ మహర్షి ఆశ్రమానికి వెళ్లారు. ఏ వశిష్ఠ మహర్షి, రామచంద్రమూర్తి ఏదో దిగులుతో ఏకాంతంతో ఎక్కువ కాలం గడుపుతున్నారండి, ఈ పిల్లలకి స్వభావసిద్ధమైనటువంటి ఆటల్లోనూ అల్లరిలోనూ ఉద్యానవనాల్లో సంచరించడంలోనూ ఉత్సాహం చూపించడం లేదు, ఎక్కువ కాలం మౌనంగా విచార మనస్కుడే ఉన్నాడు, ఎందుచేతనో మాకు అర్థం కావటం లేదు, దయచేసి విషయం ఏమిటో గమనించి మీరు మాకు ఏమి చేయాలో కర్తవ్యాన్ని బోధించండి అని వశిష్ఠ మహర్షిని ప్రార్థన చేశారు. అప్పుడు వశిష్ఠ మహర్షి, అస్తి అత్ర కారణం శ్రీమాన్ మహారాజన్ దుఃఖమస్తుతే ఏ మా దుఃఖమస్తు రాజన్, ఏ దశరథ మహారాజా, మీరు దీనికి దుఃఖించవలసిన అవసరం లేదు, ఏదో మాత్రమైనటువంటి కారణమే ఉంటుంది ఉన్నది. కోపం విషాద కలనాం విదతంచ హర్షం నాల్పేన కారణవశేన వహంతి సంతః, ధీరులు మహనీయులు సామాన్యమైన స్వల్పమైన కారణాల చేత విషాదం గాని అత్యంత సంతోషం గాని క్రోధం గాని పొందరు. మన రామచంద్రమూర్తి మహత్తర ధీర స్వభావుడు, అందుచేత అతడు ఈ విధంగా విషాదమో లేక ఆలోచనయో పొందడానికి ఏదో మహత్తరమైన కారణం ఉండి ఉంటుంది. సర్గేణ సంహృతి జనేజవేన జగత్యాం భూతాని భూపన మహాంతి వికారవంతి, ఈ పృథివీ మొదలైన పంచభూతాలు అకారణంగా స్పర్ధ పొందవు కదా, వికారం పొందవు కదా. అలాగే రామచంద్రమూర్తి కూడా అల్ప కారణాలుగా విషాదం పొందడు. అతని విషాదానికి ఏదో మహత్తరమైన కారణం ఉండి ఉంటుంది. మీరు ఆ పిల్లవాడి గురించి దిగులు పడక్కర్లేదు, మనం సమయం కోసం వేచి ఉందాం, ఏది ఎట్లా మేమున్నాం కదా అని అనునయంగా పలికారు. దశరథుడు వశిష్ఠ మహర్షి మాటలు విని కొంత శాంత పొందినప్పటికీ రాజుడు గాని దశరథుడు గాని వాళ్ళ ఖిన్నత్వం వదలలేకపోయారు. వాళ్ళ దృష్టి అంతా ఈ రామచంద్రమూర్తి ఎలా ఉంటున్నాడు, ఏమిటి, ఏం చేయాలి అన్నట్టుగానే ఏకాగ్రమై ఉన్నది. ఈ విధంగా రోజులు గడుస్తున్నాయి. ఒకానొక రోజు సభ జరుగుతూ ఉన్నది. ఏతస్మిన్నేవ కాలే తు విశ్వామిత్ర ఇతి శ్రుత మహర్షిరభ్యాగ అభ్యగా ద్రష్టుము తమయోధ్యా నరాధిపం. అయోధ్యా నరాధిపుడైనటువంటి దశరథ మహారాజును దర్శనం చేసుకోవడానికి ఒకనొక రోజు మహాపురుషుడు మహర్షి అయినటువంటి విశ్వామిత్రుడు రావటం జరిగింది. ఆయన మాయాబలోన్మత్తులైనటువంటి రాక్షసుల పీడలను తొలగించి ఒక మహాయజ్ఞాన్ని సంపూర్ణం చేసే ఉద్యమంలో ఉన్నారు. లోక కళ్యాణార్థం తాను చేస్తున్నటువంటి యజ్ఞమునకు రక్షణ కావాల్సి ఉంది. అందుచేత సహాయం కొరకు దశరథ మహారాజును దర్శించాలని వచ్చారు. ఎందుకంటే మహాతేజుడు తపోనిధి అయిన విశ్వామిత్రుడు లోకకంటకులైనటువంటి రాక్షసులను చంపడానికి వాళ్ళ సంహారం కొరకై లోక కళ్యాణం కొరకై సాత్వికుల రక్షణ కొరకై ఒక మహాయజ్ఞాన్ని ప్రారంభిస్తూ ఉండగా దానికి వచ్చే అభిలోకం సహాయం అర్థించాలని దశరథ మహారాజు దర్శనం కోసం రావడం జరిగింది. మహారాజును చూడాలనే ఉద్దేశంతో విశ్వామిత్ర మహర్షి రాజద్వారాన్ని సమీపించారు. వెంటనే అక్కడ ఉండే ద్వారపాలకులు విశ్వామిత్ర మహర్షి సుస్వాగతం పలికి, అయ్యా మేము రాజుగారికి నివేదిస్తాం అని సభలో ప్రవేశించి మహారాజా దశరథ మహారాజా అది ద్వారపాలకులు అంటున్నారు రాజుతో, మీకు శుభమగుగాక. ఒకనక మహర్షి ఏం చేశారండి, ఆ మహర్షి బాలసూర్యుని వలె ప్రకాశిస్తున్నారు, మహాతపస్వి, ఆయన జటలు అగ్ని శిఖలలాగా ఎర్రగా వెలుగొందుతున్నాయి, ఆయన తేజస్సు చే ఆ పరిసరాలన్నీ తేజోమయమైపోతున్నాయి, వస్తువులన్నీ బంగారు రంగుని సంతరించుకుంటున్నాయి, ఆయన విశ్వామిత్ర మహర్షి సుమా, నీ అనుజ్ఞ అయితే వారిని లోపలికి తీసుకొస్తాం. ఆ మాట చెవిన పడగానే దశరథ మహారాజు మంత్రులు సామంతులతో సహా లేచారు. వశిష్ఠ వామదేవులు వెంట వస్తూ ఉండగా సామంతులు వెంటనంటి స్తుతిస్తూ ఉండగా దశరథ మహారాజు ద్వార ప్రదేశానికి వచ్చారు. బ్రహ్మ క్షత్రియ తేజంతో వెలుగొందుతున్నటువంటి విశ్వామిత్రుని దర్శించారు. వారికి నమస్కరించారు, పాదాభివందనం చేశారు. ఏ కారణం చేతమో సూర్యుడు భూమి మీదకి వేంచేసినట్టుగా మీరు వేంచేశారు కదా అని సుస్వాగతం పలికారు. ఆ మహర్షి యొక్క కేశాలు వార్ధక్యం చేత నెరసి ఉన్నాయి, తపస్సు చేత శరీరం అంత మోటు వారి ఉంది, జడలతో ఆయన భుజాలు కప్పబడి ఉన్నాయి. సాయంకాలం కనిపిస్తున్నటువంటి పర్వతమా అన్నట్టుగా ఆయన గాంభీర స్వరూపం ఉంది. ఆయన శరీరం దీప్తివంతంగా ప్రశాంతంగా మనోజ్ఞంగా ప్రసన్నంగా భీషణంగా విశాలంగా గంభీరంగా కనబడుతుంది. ఆయన చేతిలో కమండలం దివ్యంగా వెలుగుతోంది. ఆయన ముఖంలో అత్యంత ప్రసన్నత్వం కనబడుతోంది. ఆయన కళ్లలో మానవ జాతి పట్ల కరుణ ప్రకాశిస్తోంది. ఆ మహారాజు తీయటి మాటలతో ఆయనకు ఆహ్వానం పలికారు. వినయంతో కూడిన శిరస్సుతో మహర్షికి నమస్కరిస్తూ ప్రణమిల్లి వారిని లోపలికి ఆహ్వానించారు. ఆదరంగా చక్కటి ఆసనం చీవించారు సభలో. అప్పుడు విశ్వామిత్రుడు కూడా వశిష్ఠ మహర్షికి శుభవాక్యాలు పలికారు. బ్రాహ్మణులందరూ విశ్వామిత్రులకు నమస్కారం సమర్పించారు. అందరూ సుఖాసీనులయ్యారు. యథోచిత సపర్యలతో మహర్షి విశ్వామిత్రుల వారిని దశరథ మహారాజు సంతోషింపజేసి చక్కగా కూర్చున్న తర్వాత ఇంకా తన ఆసనాన్ని అధిష్ఠించి దశరథ మహారాజు ఇక పలకడం ప్రారంభించారు. ఏ సంభాషణ జరిగింది మనం మునుముందు చూడబోతున్నాం. ఏతత్ సర్వం సర్వేశ్వరీ పాదార విందార్పణమస్తు లోక కళ్యాణమస్తు సర్వే జనాః సుఖినో భవంతు లక్ష్మీం క్షీర సముద్రరాజ తనయాం శ్రీరంగ ధామేశ్వరీ దాసీభూత సమస్త దేవ వనితాం లోకైక దీపాంకురాం శ్రీమన్ మంద కటాక్షలబ్ధ విభవద్ బ్రహ్మేంద్ర గంగాధరాం వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియం. ఏతత్ సర్వం జగన్మాతా పాదారవిందార్పణమస్తు లోక కళ్యాణమస్తు సర్వే జనాః సుఖినో భవంతు సమస్త సన్మంగళాని సంతు అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఏతత్ సర్వం లోక కళ్యాణార్థం సర్వేశ్వరీ పాదారవిందార్పణమస్తు.